अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपद्वन्द्वं अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रं अतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनो भावयामि पवमाननन्दनम् वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितं अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतम् रामं भजे श्यामलं
సద్గురువులకి ప్రణామాలు చేసుకుంటూ రామచంద్ర ప్రభు హనుమంతుడంటే ప్రత్యేక అభిమానం ఉండడం వల్ల ఆయన బుద్ధిమంతుడని నమ్మడం వల్ల ఆయన సలహాని సేకరించి విభీషణుడికి శరణిచ్చాడు తర్వాత వారధి నిర్మాణం చేసుకుని వారిధిని దాటారు ఓ నిన్న మనం గోవర్ధనుడి యొక్క పవిత్ర చరిత్ర కూడా చెప్పుకున్నాం ఇప్పుడు సముద్రం దాటాలి అంటే సహజంగా ఈ వారధి మించి నడిచి వెళ్ళొచ్చు వంతెన మీద నుంచి అయినా రామచంద్ర ప్రభు లక్ష్మణుడు నడిచి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు సుగ్రీవుడికి అందుకని రామచంద్ర ఈ హనుమంతుడు నీకు అత్యంత ప్రీతిపాత్రుడు విశ్వాసపాత్రుడు ఆయన మీద ఏదైనా ఒక భారం పెట్టావంటే ఆయన నీకు మాత్రమే శ్రేయస్సు కోరుతాడు హనుమంతుడికి ఒక ప్రత్యేకత ఉన్నది అదేమిటో తెలుసిన శ్రీ మహావిష్ణువు రాముడు అనే విషయం మన అందరికీ తెలుసు కదా కానీ ఎప్పుడైనా నీవు విష్ణువు పంపగా వచ్చావని అడిగితే నాకు విష్ణువు ఎవరో తెలియదు ఎందుకంటే విష్ణువు అనే రూపం నాకు సంబంధంలా నాకు రాముడు తప్ప ఏమీ అక్కరలేదు అన్నాడు అనన్య శరణాగతి అంటే తాను ఎవరిని నమ్మాడో ఆయనని తప్ప మరొకరిని సేవించినటువంటి వాడు మాత్రమే ఎప్పటికైనా మోక్షం పొందుతాడు ద్వంద్వం ఉంటే అటువంటి వాడికి ఎప్పటికీ మోక్షం ఉండదు ఏదో ఒక్కదాన్ని నీకు ఇష్టమైంది అందుకే ఒక భర్త ఒక గురువు ఒక దైవం ఈ మూడింటిని నమ్మిన వాడికి మాత్రమే మోక్షం వస్తుంది అని తరతరాలుగా వేదము చెబుతూ ఉన్నది ఇటు శంకరాచార్యుల వారు కూడా అదే చెప్పాడు అరే నాయన నీకు శంకరాచార్యుడు ఇష్టమైతే శంకరాచార్యుడు లేదా ఇంకో శంకరుడు ఇష్టమైతే శంకరుడు ఎక్కడో చోటుకెళ్ళు కానీ పట్టుకున్నది వాణ్ణే మాత్రమే పట్టుకో అక్కడొక్కలు ఇక్కడొక్కలు వేసావంటే అటూ కావు ఇటూ కావు అతో భ్రష్ట ఇతో భ్రష్ట అక్కడ భ్రష్టుడు అవుతావు ఇక్కడ భ్రష్టుడు అవుతావు సర్వభ్రష్ట చివరికి సర్వభ్రష్టుడు అవుతావు ఒక్క దైవాన్ని ఏదో ఒకదాన్ని ఒక మంత్రాన్ని ఉపాసించాలి క్షణానికో మంత్రం మార్చుకోకూడదు మంత్రం అంటే నిమిషానికోసారి మార్చడానికి కాదు సందర్భాన్ని బట్టి గురువు యొక్క అనుగ్రహాన్ని బట్టి ఏం చేయాలో అదే పట్టుకో ఓ 40 రోజుల పాటు హనుమన్ మంత్రం చేయమంటే మధ్యలో 2 రోజులు చేశాక 3వ రోజు ఇంకొక మంత్రం చేయనా అండి అని అడిగితే దానివల్ల సిద్ధి పొందవు. అలాగే పరమపతివ్రతలు కూడా ఎవడో ఒక ఇష్టుడైన ఒక భర్తను గట్టిగా పట్టుకోవాలి యావజ్జీవితం. అమెరికాలోగా పొద్దున ఒకడు సాయంత్రం ఒకడు ఉండకూడదని శాస్త్రం. నేను చెప్పలేదు ఇవన్నీ, నేను శాస్త్రంలో చెప్పినవి చెప్తాను, నన్ను ఏం అడగద్దు. ఇవి వేదం, ఇవి పురాణాల నియమం. శృతులు స్మృతులు చెప్పాయి, మహాత్ములు చెప్పారు, దానిని మనం అనుసరించటం మన ధర్మం. నాయనా నువ్వెప్పుడు కాళ్లతో నడు చేతులతో భోంచేయన్నాడు శాస్త్రకారుడు. ఏ చేతులతో నడిచి కాళ్లతో ఎందుకు అన్నం తినకూడదంటే దానికి నేనేం చెబుతాను, తింటే ఎంత ఇబ్బంది వస్తుందో మీకు నేను చెప్పక్కర్లా. భోజనం చేయడానికి భగవంతుడు నోరే ఇచ్చాడు, నోటితోటే భోంచేయంటే ఇంజక్షన్ ద్వారా పంపించకూడదా, సెలైన్ లెక్కించుకుంటే బతకరా అంటే అది రోగం వచ్చినప్పుడు, చచ్చేటప్పుడు మాత్రమే సెలైన్ లెక్కిస్తారు. ఒత్తప్పుడు ఎప్పుడు కూడా హాయిగా ముఖంతో భోంచేసి నవిలి తింటే దానివల్ల ఆరోగ్యం. ఎప్పుడైనా శాస్త్రములు శాస్త్రము కింద ప్రశ్నించకుండా అనుసరిస్తే వాడికి యావజ్జీవితం ఎప్పుడూ ఏ కష్టము రాదు. శాస్త్రములు అంటే ఏమిటనుకుంటున్నారు, ఆచరణ ద్వారా ఆరోగ్యాన్ని శాంతిని ఇచ్చేవాటిని మాత్రమే శాస్త్రాలు అంటారు. అవి శాసిస్తాయి. ఒక మహారాజు చట్టం తెస్తే ఆ చట్టం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, పూర్వం నేను చెప్పేది ఇప్పుడు చట్టాలను పక్కన పెట్టండి, ఇప్పుడు చట్టాలు వాళ్ళ వాళ్ళకి చుట్టాలు, కానీ పూర్వకాలంలో లోకశ్రేయస్సు కోసమే చట్టాలు ఉండేవి. ఎంత పన్నులు వేసేటప్పుడు మనుస్మృతులు ఏం చెప్పాడో తెలుసా, వ్యాపారం చేసేవారి దగ్గర 4 రూపాయలు ఆదాయం వస్తే అందులో 2 రూపాయలు పన్ను కింద పుచ్చుకో, మళ్ళీ బాగా బంగారము ఇటువంటి వాటిలో ఎక్కువ వ్యాపారం వస్తే 2.5 రూపాయలు పుచ్చుకో, రైతుల దగ్గర 100 రూపాయలు ఆదాయం వస్తే 2 రూపాయలు మాత్రమే పన్నుగా పుచ్చుకో, ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క నియమం చెప్పారు. అందుకే అందులో చెప్పాడు కదా మహాభారతంలో సభాపర్వంలో వడ్డీ ఎలా ఇచ్చి గవర్నమెంట్ కాపాడాలో కూడా చెప్పాడు. ఇప్పుడు చేస్తున్న పనులు కొంచెం కొంచెం నూతన ప్రభుత్వం ఉందే మహానుభావుడు ఏమాటగా మాట, మేము రాజకీయంతో సంబంధం లేకపోయినా నరేంద్ర మోడీ లాంటి వాడు మన వేద ధర్మాన్ని నిలబెట్టడం కోసం భగవంతుడు పంపినవాడు. మాకు అందరూ సమానం చెప్పారుగా, రాముడు వచ్చి దండం పెట్టినా రావణుడు వచ్చి దండం పెట్టినా వశిష్ఠుడికి గురువు గనక అందరినీ సమానంగా ఆశీర్వదిస్తాడు చెప్పాగా. కాసేపు మీరు ఎప్పుడు గురువులు ఎప్పుడు ఏ పార్టీకి చెందరు, ఎవరిని సపోర్ట్ చేయరు, కానీ ధర్మం ఉంటే ధర్మాన్ని శ్లాఘిస్తారు, అధర్మం ఉంటే ఖండిస్తారు, అది మా ధర్మం గనక. అందువల్ల చెబుతున్నాను అత్యంత పవిత్రమైనటువంటి వ్యక్తులు ఈ యుగంలో మన అదృష్టవశాత్తు 1000 సంవత్సరాల తర్వాత ఒక మహానుభావుడు పుట్టాడనమాట, వివేకానందుడు. ఆయనకి నరేంద్రుడు అని పేరు. ఇప్పుడున్న ఆయన నరేంద్రుడు. భగవంతుడు పేరు కూడా అలాగే సార్థకం చేస్తాడు. వీళ్ళు ధర్మాన్ని నిలబెడతారు, వీళ్ళకి భౌతికమైన కోరికలు ఉండవు. వాళ్ళ వల్ల ఒక్కొక్కసారి చిన్న చిత్తగా పొరపాట్లు ఏమైనా జరిగినా కొన్ని వేల ఉపకారాలు జరుగుతున్నప్పుడు చిన్న పొరపాటు జరిగితే అది పెద్ద లెక్క కూడా కాదన్నమాట. అందుకనే నేను మేమని కాదు మా పీఠాధిపతులు అందరి యొక్క నిర్ణయం, ఇది నా ఒక్క నిర్ణయం కాదు, ఈనాటి పౌరాణికులు పీఠాధిపతులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఒక అవతారమూర్తిగా నిర్వచించిన మాట, పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా. కాబట్టి ఇందులో ఉన్న మంచిని మాత్రమే స్వీకరిస్తూ ఉండండి ఎప్పుడూ కూడా. వ్యక్తిగతంగా మాత్రం ఇప్పుడున్న పౌరాణికులు ఎవరు ఏ పార్టీలకి చెందరు, ఎవరికి ప్రత్యేకంగా ఓటేయరు, అలాగని అందులో మంచి ఉంటే శ్లాఘించకుండా ఉండలేరు, అది ధర్మం కూడా కనుక అన్నమాట. ఎందుకు చెబుతున్నానంటే కొన్ని కొన్ని పనులు శాస్త్రములు అనుసరించి ఒకే దాన్ని పట్టుకుంటే మోక్షం పొందుతాడు. హనుమంతుడు యావజ్జీవితం రాముడు కృష్ణుడు ఒకటే అని తెలుసు ఆయనకి, అయినా నేను రామనామమే చేస్తానన్నాడే, అందుకని ధరించాడు. అంటే కృష్ణుడిని ద్వేషించలేదేమైనా, కానీ నాకు కావలసింది రాముడైనా కృష్ణుడైనా ఒకడే, కానీ చేసే నామం మాత్రం రామనామమే చేస్తాను, శివుడైనా కేశవుడైనా ఒకడే, కానీ లక్ష్మీదేవి కేశవ అనవలసిందే, పార్వతీదేవి శివ అనవలసిందే. అందువల్ల మీరు ఎప్పుడైనా యావజ్జీవితం హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకుంటే మోక్షం వస్తుంది. వెకిలి వేషాలతో రోజుకు ఒక్కొక్కటి కింద చేస్తారు సార్ కొంతమంది, వాళ్ళని కర్మభ్రష్టులు అంటారు. కర్మభ్రష్టులు ఈ లోకంలో నశిస్తారు, శరీరం విడిచిపెట్టాక ఈ చేసిన పాపాల వల్ల తప్పక నరకం తప్ప సుఖం పొందరు. దానికి ఉదాహరణ రాబోతున్న కథ ఒకటి ఉంది. ధ్వజదత్తుడు అని ఒకడు ఉన్నాడు, వాడు గురువు దగ్గర చేరతాడు. ఆ గురువు గారిని కొద్ది రోజులు పోయాక మోసగించి దొంగ గురువు అన్నాడు. ఆ దెబ్బతో వాడు ఎంత నష్టపోయాడో మనం ఈ హనుమ చరిత్రలో చెప్పుకుంటాం అన్నమాట. ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని చూసాం. అయినా మానవుడికి మాయ అని ఒకటి ఆవరిస్తుంది. ఈ మాయ పట్టుకోవడం వల్ల ఏమవుతుందట, ఎప్పటికప్పుడు అయ్యో మనం చేస్తున్న తప్పని తెలిసిన ఆ అంతరాత్మ నొక్కేస్తాడు. అందుకని హరిమాయా విమోహిత, విష్ణుమాయా విమోహిత, శివమాయా విమోహిత అని ఒక్కొక్క పురాణంలో ఆ మాయకు ఒక్కొక్క పేరు పెట్టారు. అదే మహామాయ అని దుర్గా సప్తశతిలో చెప్పారు. ఆ మాయలో పడకుండా ఉండడం కోసమే పురాణములు వినాలి. నిరంతరం భగవంతుడి కథలు ఇలాగే శ్రద్ధతో వింటూ ఉంటే మహామాయ నుంచి బయటపడతాం వినగా వినగా. అది కూడా నేను చెప్పేది ఎప్పుడు శ్రద్ధతో వినాలి. ఇప్పుడు కెమెరా షూటింగ్ చేస్తోంది, అది రోజు నా కథంతా రికార్డు చేస్తోంది, కానీ దానికేం మోక్షం వస్తుంది? ఎందుకు రాదంటే దానికి శ్రద్ధ లేదు, అది కేవలం ఒక యంత్రం. అలా వినడం వల్ల ఎప్పుడూ ఉపయోగం లేదు. ఈ మధ్యన ఒక ఆయన అన్నాడండి, హాయిగా వేసవకాలంలో ఏసీ థియేటర్లో ఇలాగ పెడితే ఓపెన్ చేస్తాం సుఖంగా ఉంది, ఈ వంకతో అయినా వినొచ్చని. కేవలం ఆ సుఖం కోసం రావకండి, అది కూడా ఒక సుఖమే, కానీ దీనికోసం వస్తే నీకు ఏసీయే మిగులుతుంది, కానీ నీకు ఏసీ ఏమవుతుందో నీకు తెలియదు. అదే శ్రద్ధతో వినండి, అప్పుడు మనకి ఎండ తెలియదు, కొండ తెలియదు, అన్నిటికీ అతీతమైన దివ్యస్థితి కడతాం. భగవంతుడిని పట్టుకుంటే ఎంత అనంతమైన అతీతమైన దివ్యానందం పొందుతాము అనే దానికి ఉదాహరణ నేను కూడా. కాబట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుడిని పట్టుకుని యావజ్జీవితం విడిచిపెట్టకుండా ఉన్నవాడు హనుమంతుడు గనక, ఈ హనుమంతుడు నీకు ప్రీతిపాత్రుడు, పరమభక్తుడు, నీ మీద విశ్వాసం కలిగిన వాడు. ఈయన భుజం మీద ఎక్కి నువ్వు సముద్రం దాటి లంకకి వెళ్ళు. ఇంకా కుమారుడు అంగదుడు ఉన్నాడు, వాడు నా కొడుకుతో సమానం, అతని మీద లక్ష్మణుడు ఎక్కుతాడు. ఈ ఇద్దరికి అంత ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు. ఏ రామలక్ష్మణులు అందరిలాగా నడుస్తారు, కానీ మీరు నడవడం మాకు దేశానికి శ్రేయస్కరం కాదు, ఇంతమంది ఉండగా మహానుభావుడు అయిన ప్రభువుని నేను నడిపించడం ఏమిటి అని హనుమంతుణ్ణి పిలిపించాడు. శ్రీరామచంద్రుణ్ణి హనుమంతుడు తన భుజం మీద ఎక్కించుకున్నాడు. ఎన్నిసార్లు ఈ కట్టం చదివేవాడినో, చదివినప్పుడల్లా ఈ హనుమంతుడు చూచి అప్పుడప్పుడు ఎంత మహాయోగం చేసావు తండ్రి, ఆ రామచంద్ర ప్రభుని నీ భుజం మీద ఎక్కించుకున్నావు, ఇవాళ ఎక్కించుకుందామని మాకు కోరికుంటే మాత్రం ఆయన కనబడతాడా? కనీసం విగ్రహ రూపంలో అప్పుడప్పుడు ఎత్తుకుంటున్నానులే, ఈ బొమ్మ రూపంలో ఉండి మమ్మల్ని కాపాడుతున్నాడు స్వామి అనిపిస్తుంది అనమాట. ఆ యోగం ఆయనకి దక్కింది, ఎందుకంటే అంత భక్తి ఉండడం వల్ల. రాముణ్ణి హనుమంతుడు భుజం ఎక్కించుకున్నాడు, లక్ష్మణుణ్ణి అంగదుడు ఎక్కించుకున్నాడు, మిగతా వాళ్ళంతా మహావేగంగా వాయువేగం మరో వేగాలతో నడుచుకుంటూ కూడా వెళ్ళారు. కొందరు పైనుంచి ఎగరడాలు కేరింతలు కొట్టుకుంటూ మొత్తం మీద లంకాద్వీపం చేరారు. ఘోర యుద్ధం ప్రారంభమైంది. నేను చెప్తున్నాగా మనం కేవలం హనుమంతుడు లేరలే చెప్పుకుంటున్నాం, కాబట్టి మిగతావన్నీ చెప్పాము. వానర రాక్షస యుద్ధం తుమూలంగా జరిగింది, ఘోర యుద్ధం. హనుమంతుడి చేతిలో ముందుగా ధూమ్రాక్షుడు అనేవాడు చచ్చిపోయాడు. ఈ ధూమ్రాక్షుడు అనేటటువంటి వాడు సుబాహుడి కొడుకు, చాలామంది పెద్దగా పట్టించుకోం కానీ సుబాహుడు మారీచుడు ఇద్దరూ కూడా తాటక యొక్క పిల్లలు. తాటక అనాలి, తాటకి అనే శబ్దం సాధువు కాదు, తాటక ఆవిడ అసలు పేరు, ఆకారాంత స్త్రీలింగ శబ్దం, కొన్ని అలాగే వచ్చాయి. లంక ఆవిడ లంకిణిగా మార్చలా, అలాగే తాటక అది కాస్త తాటకైపోయింది, కానీ ఆవిడ పేరు తాటక. కర విరాజత్ ఖేటకన్ తాటకన్ అంటాడు పోతన గారు నవమస్కంధంలో. ఎప్పుడు చేతిలో ఒక డాలు పుచ్చుకుని ఆ డాలుతోటి డోలు వాయించేసి డొక్కచించి డోలు కట్టడం అంటే అదనమాట, వాళ్ళ ప్రాణం తినేసేదట. మానవ మాంసం అంటే చాలా ఇష్టం తాటకకి. ఆవిడ కొడుకుల్లో సుబాహుణ్ణి రాముడు చంపాడు కదా, ఆ సుబాహుడి కొడుకు ధూమ్రాక్షుడు, వీడు రావణుడికి అత్యంత ప్రీతిపాత్రుడు. వీడు హనుమంతునితోటి ముహూర్తకాలం ఘోర యుద్ధం చేశాడు. క్రోధాద్విగుణ తామ్రాక్ష పితృతుల్య పరాక్రమ శిలాం తాం పాతయామాస ధూమ్రాక్షస్య రథం ప్రతి. ధూమ్రాక్షుడు వానరుల్ని బొక్కేస్తూ ఉంటే, చితక్కొట్టేస్తూ ఉంటే హనుమంతుడు వాయువేగ మనోవేగాలతో ఒక పెద్ద బండరాయి తీసి ధూమ్రాక్షుడి రథం మీద వేశాడు. ఆ రథం మీదకు వస్తున్న రాయిని చూడడంతో ధూమ్రాక్షుడు, ఈ రాయి నా రథం మీద పడిందంటే రథం గుండపిండి అయిపోతుంది, లోపలుంటే నేను పిండి అయిపోతానని ఓ పెద్ద గద పుచ్చుకుని అందులోంచి కిందకు దూకేశాడు. ఆపతంతీం శిలాం దృష్ట్వా గదాముద్యమ్య సంభ్రమాత్, పెద్ద గదని పుచ్చుకుని రథంలోంచి ఝామ్మని కిందకు దూకాడు. ఈ బండరాయి వెళ్ళి వాడి రథం మీద పడింది, ఆ రథం అంతా తుక్కు తుక్కు అయిపోయింది. గుర్రాలు, సారథి, టెక్కెము, దానికి ఉన్న చక్రాలు, ఇరుసు అన్ని నుగ్గు నుగ్గైపోయాయి. ఆ రథాన్ని ధ్వంసం చేశాక వాడు ఆ గద పుచ్చుకొని హనుమంతుడి మీదకి వచ్చాడు, హనుమంతుడి శిరస్సు మీద కొట్టాడు. హనుమంతుడు అంత దెబ్బ తగిలి కూడా మంచి బలమైన ఏనుగుని పూలదండతో కొడితే ఏమాత్రం కంపిస్తుందో ఆ మాత్రం కంపించాడు. ఇలాంటి పూలదండతో ఏనుగురు కొడితే దానికి ఏముంటుంది? హనుమంతుడు ఎత్తి మీద గదతో కొడితే హనుమంతుడు ఆ మాత్రం స్పందించేట. వాల్మీకి యొక్క ఉపమానాలు చాలా గొప్పవి. ఇవి బాగా స్వీకరించి అప్పుడు కాళిదాసు కూడా ఉపమానాలు బాగా వాడాడు. ఇప్పుడు మనం అందరం ఉపమా కాళిదాసస్య, కాళిదాసుకి ఉపమాలంకారాలు ఇష్టం, ఆయనకి సాటి లేదని పేరు, కానీ వారికి కూడా ఆదర్శప్రాయుడు వాల్మీకి. చాలా చోట్ల రఘువంశంలో కానీ ఇంకో చోట కానీ వాల్మీకి సుందరకాండలో వాటిల్లో వాడినటువంటి ఉపమాలంకారాలు ఎక్కువగా కాళిదాసు వాడతాడు. వాల్మీకి అంటే అందరికీ గౌరవమేనండి. ఆయనని తలుచుకోకుండా, ఆదికవికి ఒక్క నమస్కారం చేయకుండా, ఆయన కవిత్వం చదవకుండా, ఆ కవిత్వంలో ఉన్న కొంత వాడుకోకుండా, ఈ చరాచర జగత్తులో ఇప్పుడున్న వాళ్ళలో ఎవరూ కూడా కవిత్వం రాయలేరు. శ్రీకృష్ణదేవరాయలు అంత బాగా కవిత్వం రాయడానికి గల కారణం వాల్మీకే. కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో గరుత్మంతుడి గురించి ఒక గొప్ప వర్ణన చేశాడు. గరుత్మంతుడు ఇలా రెక్కలు అల్లార్చేట. ఆ వెంటనే ఆ రెక్కల దెబ్బకి సముద్రం మొత్తం ఇలా పైకి లేచిపోయింది ఆకాశంలోకి. ఆకాశంలోకి సముద్రం లేవగానే అడుగుని ఇంక ఖాళీ కదా, ఆ ఖాళీలో ఏమున్నాయి, సముద్రంలో జలం కింద పాములు ఉన్నాయి. ఆ పాములు పైన ఎగురుతున్న గరుత్మంతుడిని చూచాయి. ఈ గరుత్మంతుడు మనల్ని మింగేస్తాడేమో, ఈ సముద్రం కాస్త పైకి లేచింది, పైన నీళ్లుంటే మనల్ని రక్షిస్తాయి కనబడకుండా. ఇంతవరకు మనల్ని కనబడకుండా మరుగున ఉంచిన జలం ఆకాశానికి వెళ్ళింది, ఇప్పుడు ఈ హనుమంతుడు ఎక్కడ తింటాడో అని ఇలాగ ఒకదానికోట లొంగలు చుట్టుకుని ముద్దలైపోయాయిట. ఒక ముక్కలో చెప్పాలంటే తువ్వాళ్ళు బాగా ఇలా పిండి పెట్టేస్తారు చూసారా, ఆరేసే ముందు కొంచెం ఇలా బాగా ఒడ్డున పిడిచి పెట్టేస్తే ఎలా ఉన్నాయో అలా అయిపోయాయి అని రాశాడు. ఖనటత్పయోబ్ధి వీక్ష్య రసాతలాన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు. హనుమంతుడి గురించి మనకి సుందరకాండలో చెప్పారు కదా, హనుమంతుడు ఆకాశంలో ఎగురుతూ ఉంటే సముద్రం పైకి వచ్చింది, కిందన్న పాములు హనుమంతుడిని చూసి గరుత్మంతుడు అనుకుని భయపడ్డాయని, అదే దాన్ని గరుత్మంతుడికి వాడాడు ఆయన. ఆకాశంలో గరుత్మంతుడు ఎగురుతూ ఉంటే ఆయన గాలి దెబ్బకి, ఆయన రెక్కల దెబ్బకి సముద్రం పైకి లేచిపోతే, సముద్రం అడ్డంగా లేదు గనక, రక్షణగా లేదు గనక కంపించిపోతున్న పాములు ఒకదాన్నోటి లొంగలు తొట్టుకుని ఉన్నాయి అని ఒక్క ముక్కలో రాశాడు ఆయన. అంటే ఎంత బాగా చదివాడో ఆలోచించండి. అబ్బా ఏం కవిత్వం అని ఆయన పొగిడే ముందు ఓహో ఇది వాల్మీకిదని తెలియాలన్నమాట. ఇలా ప్రతి వ్యక్తి ఇంతవరకు తెలుగులో కానీ ఇంకో సంస్కృతంలో కానీ ఒక మహాప్రయోగం చేస్తే దానికి ఎక్కడో మూలంలో వాల్మీకే తగులుతాడు. ఆయన అంత బాగా రాశాడు. ఆయన మొత్తం చరిత్ర అంతట్లోకి కూడా హనుమంతుడి యుద్ధం చాలా చమత్కారంగా ఉంటుంది. గదతో నెత్తి మీద ఢామ్మని కొడితే ధూమరాక్షుడు అన్నవాడు, ఆ దెబ్బకి హనుమంతుడికి ఏం అవ్వలేదన్నమాట. ఏమాత్రం దెబ్బ అంటే పూలదండతో మదించిన ఏనుగును కొట్టినట్టు ఉందన్నమాట. మళ్ళీ నాగోటివాణి గట్టిగా రెండుసార్లు దీంతో కొడితే వీపు మీద తట్లు తేలిపోవచ్చు కొంచెం పక్కగా ఉంటే, కానీ మదపుటేనుకి ఏం అవ్వదు. హనుమంతునికి కూడా ఏమీ అవ్వలేదు. అంతే దాంతో ఏం చేశాడు, ఒరే ఈ గదతో నువ్వెంత కొట్టుకున్నా నన్నేం చేయగలవురా, నీ సంగతి చూసుకో అని పెద్ద శిఖరాన్ని పెరగి వాడు నెత్తి మీద వేశాడు. ఆ దెబ్బతో తస్య చైవ శిరో నాస్తి నవాహు నచజాను, వాడి తల లేదు, మోకాళ్ళు లేవు, చేతులు లేవు, అసలు వాడు ఏమయ్యాడో తెలియదు. వాడి బంధువులంతా ఆ రాయిని జాగ్రత్తగా పక్కకి తొలగించి చూశారట. చూస్తే ఏం కనపడలా, నేల మీద అప్పడంలో అయిపోయాడు అనమాట, అంతలా అతుక్కుపోయాడు. ఈ విధంగా ధూమరాక్షుడిని సంహరించాడు. ఆ తర్వాత అకంపనుడు అనేవాడు, వాడు కూడా వానరుల్ని చీల్చి చెండాడాడు. తాన్ మృత్యువశమాపన్నాన్ అకంపన వశంగతాన్ సమీక్ష హనుమాన్ జ్ఞాతీన్ ఉపతస్థే మహాబల. అకంపనుడు వానరుల్ని చీల్చి చెండాడుతూ ఉంటే హనుమంతుడు, మిత్రులారా మీరు వాడిని కాసేపు అలా వదిలేయండి, నేను చూసుకుంటాను. ఇంతవరకు వాడు ఎవరినైనా కంపింపజేశాడు, వాణ్ణి మాత్రం ఎవరు భయపడేలా చెయ్యలేకపోయారు. వాడిని ఎవరూ కంపించేలా చెయ్యలేరు గనక అకంపనుడు అన్నారు. యుద్ధంలో వాడు కంపించడు. ఎప్పుడైనా ఎంత వీరుడైనా ఒకసారి కాకపోతే ఒకసారి అయినా యుద్ధరంగంలో భయపడతాడు. కానీ అకంపనుడు తన జీవితంలో ఎప్పుడూ యుద్ధాన్ని చూచి భయపడలేదు, అందుకని వాడిని అకంపనుడు అన్నారు. వాడి ఇలా తలకై ఓపట్ట, నాకేం లెక్కలేదంటాడు. అందుకే వాడి గురించి ఒక మాట అన్నాడు వాల్మీకి మహర్షి, దున్నపోతు మీద వర్షం కురిస్తే ఎలా ఉంటుందో వాడి మీద బాణాలు కురిపిస్తే అలా ఉండేది వాడికి, ఏం లెక్కలేదన్నమాట. అటువంటి వాణ్ణి ఒక పెద్ద మద్ది చెట్టు పీకి సాలవృక్షాన్ని, ఆ సాలవృక్షం గిరగిరా తిప్పి వాడి నడినెత్తి మీద పెట్టాడు మళ్ళీ గట్టిగా. ఆ నెత్తి ఢామ్ అనే శబ్దంతో పగిలిపోయింది. వాడు చావగానే వానరులు హనుమంతుణ్ణి పూజించారు. ఈ విధంగా హనుమంతుణ్ణి పూజించగానే రావణుడు మొదటిసారి యుద్ధానికి వచ్చాడు. రావణాసురుడు మంచి రథం ఎక్కొస్తూ ఉంటే మన హనుమంతుడు రావణాసురుణ్ణి ధిక్కరించి, ఒరే నువ్వు ఇంతకాలం మహాపాపాలు ఎన్నెన్నో చేసావు కాదని అనను, ఇప్పుడు నువ్వు ముందు నన్ను ఒక దెబ్బ కొట్టి చూడు, ఆ తర్వాత నా దెబ్బ తిను, నువ్వేమవుతాయో చూస్తాను. హనుమ రావణుడిని గట్టిగా ధిక్కరించాడు. అండి త్రాసయన్ రావణం ధీమాన్ హనుమాన్ వాక్యం అబ్రవీత్ దేవదానవగంధర్వైహి యక్షైశ్చ సహ రాక్షసైహి. ఒరే రావణ, ఇంతకాలం నువ్వు ఎంతోమంది రాక్షసుల్ని భయపెట్టావు, యక్షుల్ని భయపెట్టావు, దేవతల్ని భయపెట్టావు, మానవుల్ని భయపెట్టావు, నీకు ఎదురు లేదు, నీ పరాక్రమాన్ని చూచి అందరూ దడిసి దండం పెట్టారు, నువ్వు అవధ్యత్వం పొందావు. అయినా ఇప్పుడు ఈరోజు నా దెబ్బతిని బతకరా చూస్తాను, ముందు అవకాశం నీకే ఇస్తున్నాను, నువ్వు నన్ను దెబ్బగొట్టు, ఆ తర్వాత నేను నిన్ను కొడతానన్నాడు. తర్వాత కుడి చెయ్యి ఇలా బిగించి, ఈ కుడి చెయ్యి చాలు, నువ్వు రాముడితో యుద్ధం చెయ్యాలి అని ఉత్సాహంతో వచ్చావు, అసలు రాముడి దాకా నిన్ను వెళ్ళనివ్వను, కేవలం ఈ కుడి చేతి పిడికిటి పొడితో నీ శిరం భిన్నం చేస్తాను అనగానే రావణాసురుడు, నన్ను కొట్టి చూడు, నీ పరాక్రమం ఏమిటో అప్పుడు లోకానికి తెలుస్తుంది. ఏదో కొంతమంది సామాన్యులైన పిల్ల రాక్షసుల్ని చంపడం, లంకానగరాన్ని తోకతో తగలబెట్టడం ఇవి కాదు ఘనకార్యాలు. అప్పుడు నేను ముఖాముఖి నీతో యుద్ధానికి రాలేదు, ఇప్పుడు వచ్చాను, నా శక్తి ఏమిటో చూపిస్తానన్నాడు. ఇలా పలికి రావణాసురుడు అరిచేతుతోటి బాగా పిడికిలి గట్టిగా బిగించి, మళ్ళీ బిగించడంలో కూడా దగ్గరికి ఇలా బొటనవేలు వచ్చేలా చేసి, దాంతో హనుమంతుడి వక్షస్థలం మీద ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతోటి వాడే సామాన్యుడా, వాడు మహావరగర్వం పొందినవాడు, కైలాస పర్వతాన్ని పెకలించడానికి పూనుకున్నవాడు, మందర పర్వతాన్ని పీకినవాడు వాడు. ఆ దెబ్బకి సతలాభిహస్తస్తేన చచాల చముహుర్ముహు స్థిత్వా ముహూర్తం తేజస్వి స్థైర్యం కృత్వా మహామతి. రావణాసురుడు కొట్టిన ఆ దెబ్బకి హనుమంతుడు పదే పదే తలకాయ తిరిగి కంపించిపోయాట. వక్షస్థలం మీద కొట్టగానే గుండెకాయ కూడా ఒక క్షణకాలం ఆగిపోయినట్టు అయిపోయింది. తల ఇలా వంచేశాడు, గజగజలాడించాడు, కొంచెం నెత్తురు కక్కుకున్నాడు, ఒక్క క్షణం కాళ్ళు గట్టిగా నేల మీద అదిమి తట్టుకున్నాడు. మరి కింద పడిపోకూడదు, పడ్డాడంటే ఓడిపోయినట్టు లెక్క. యుద్ధరంగంలో కొన్ని నీతులు ఉన్నాయి, ఎవడైనా చావు దెబ్బతిని నేల మీద పడ్డాడంటే వాడు తాత్కాలికంగా పరాజయం పొందినట్టు. హనుమంతుడు పరాజయం పొందకూడదు, కింద పడకూడదు. అందుకే అంత దెబ్బ తగిలిన కాళ్ళు చేతులు గట్టిగా నేలకి తాకించి తలకాయ తిరుగుతున్న అదుపులోకి తెచ్చుకున్నాడు. తర్వాత ఏం చేశాడు, ఒక ముహూర్తం తర్వాత, అరే రావణ ఏదో అనుకున్నాను రోయ్, నీవు కొంచెం గట్టివాడివే, బాగా కొట్టావు, బాగా తిని 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 మాంసాలు చియ్యబట్టినట్టున్నావు, ఇప్పుడు చూడు అని ఒక్క దెబ్బకి హనుమంతుడు ఏం చేశాడు, రావణాసురుడిని పిడికిట్లో బలంగా ఒక్క పోటు పొడిచాడు. ఈ హనుమంతుడి దెబ్బకి రావణాసురుడు రథంలోంచి కింద పడిపోయాడు. కింద పడ్డమేమిటి, నెత్తురు ముక్కుల్లోంచి నోట్లోంచి చెవుల్లోంచి కూడా బయటకు వచ్చిందన్నారు. చెవులలోంచి రక్తం వచ్చిందంటే ఇది మామూలు వ్యవహారం కాదు. ఇదిగో ఈ 46 డిగ్రీలు ఉన్నప్పుడు గుంటూరులో మధ్యాహ్నం తిరిగితే వస్తుందిలేండి. ఈ దెబ్బకి మొత్తం టక్కన్ చెవుల్లోంచి ముక్కుల్లోంచి నోట్లోంచి వచ్చి కదా పడిపోయాడంతే. పడిపోయి కాసేపటికి అతి కష్టం మీద గుడ్లు గిర్రం తిరుగుతూ ఉండగా సంభాళించుకొని మళ్ళీ లేచి కూర్చున్నాడు. ముందు కాసేపు వాడి గురించి చెప్పారు, రథంలోంచి కింద పడిపోగానే చక్రం ఉంటుందే, ఆ రథ చక్రం దగ్గరికి దగ్గర జారబడిపోయాడు అనమాట. అప్పుడప్పుడు తోండి ఉపన్యాసానికి కనుక అతని చక్ర ఉంటుంది, నేను జారబడినట్టుగా జారబడదామంటే లేదు, అది 1 కిలోమీటర్ దూరంలో ఉంది. కానీ మొత్తం మీద ఢామున ఆ చక్రానికి ఒక క్షణకాలం జారబడి అతి కష్టం మీద 2 చేతులతోటి దాన్ని పట్టుకుని నిలదొక్కుని ఈ విహ్వలపాటు నుంచి చైతన్యం పొంది హనుమని ప్రశంసించి వాడికి మతిపోయింది. వాడు కొట్టిన దెబ్బకంటే 1000 రెట్లు ఎక్కువగా మరి బలం. సాధువానర వీర్యేణ శ్లాఘనీయోసిమే రిపుహు. ఓ వనరోత్తమ హనుమ, నువ్వు మహావీరుడివి అని ఇంత పూర్వం చాలామంది చెప్పారు. నీతో యుద్ధం చేసేటప్పుడు అక్షకుమారుడు లాంటి వాళ్ళు కూడా గదగదలాడారట, అది విన్నాను కానీ ఇప్పుడు కళ్ళారా చూశాను. నీ పరాక్రమం శ్లాఘనీయం, పొగడదగినది, నువ్వు శత్రువి అయినా నిన్ను ప్రశంసిస్తున్నాను. ఆహ్, ఏం కొట్టావన్నాడు. అప్పుడు హనుమంతుడు అన్నాడు మళ్ళీని, ఏమింది నా పరాక్రమం పొగడ్డానికి, నేను ఇంత దెబ్బ కొట్టాక కూడా నువ్వు మళ్ళీ తట్టుకుని నాతో మాట్లాడుతున్నావు అంటే ఇంక నా పరాక్రమం ఉంది నా మొహం అన్నాడు ఆయన. దిగస్తు మమ వీర్యేణ యస్త్వం జీవసి రావణ, అది అనమాట. ఏమి నా పరాక్రమం, దండగ, దిగస్తు అంటే దండుగా, నా పరాక్రమం దండుగా ఎందుకు పనికిరాదు, ఇంత దెబ్బ కొట్టాక నువ్వు బతికి మళ్ళీ నన్ను ప్రశంసిస్తున్నావు, మాట్లాడగలుగుతున్నావు, నువ్వు బతికావంటే ఇంక నా పరాక్రమం ఏముంది, అంతే దుర్బుద్ధి, ఇంకా నీకు భూమి మీద కొంచెం నూకలు ఉన్నాయన్నాడు. వాడు నూకలు తింటాడేమిటి అంటాం కానీ వ్యవహారంలో ఇంకా నూకలు చల్లలేదు వాడికి అంటాం కానీ, రావణాసుడు జీవితంలో నూకలు తినలా, పేకలు కోసుకు తిన్నాడు కానీ. హనుమంతుడు ఈ విధంగా పలికి ఇంకొక్కసారి కొట్టు చూడు, ఆ తర్వాత నేను కొడతానన్నట్ట. రావణాసుడు మళ్ళీ కొట్టాడు. ఇక్కడ కథ తమాషాగా నడపడం ఉంటుంది. ముందేమో హనుమంతుడిని రావణుడు కొట్టాడు, ఆయన నిలదొక్కున్నాడు, ఆయన కొట్టిన తప్ప వాడు కింద పడ్డాడు. మళ్ళీ కొట్టు, తర్వాత నేను కొడతాను, అప్పుడు బతికితే చూద్దామన్నాడు ఈయన. ఇప్పుడు రావణాసురుడు మరొక్కసారి వక్షస్థలం మీద కొట్టగానే హనుమంతుడు కంగారు పడి కదిలిపోయాడు. కదిలిపోవడగానే ఇక్కడ ఉంటే మళ్ళీ తంతాడు ఇంకో దెబ్బ కొడతాడు, ఈసారి పడితే లేవలేననుకుని చకచక రథాన్ని తోలుకుంటూ ముందుకు పోయేటవాడు. అంటే అక్కడ ఉంటే ప్రమాదం. ఒకవేళ నిజంగా ఉంటే, ఇప్పుడు హనుమంతుడు నా దెబ్బకు నువ్వు చావాలనంటే హనుమంతుడి వాక్యం సత్యం అవ్వాలి. అయ్యిందంటే రాముడి చేతిలో మాత్రమే వాడు చావాలి నియమం ఉన్నది. ఇన్ని కారణాల చేతే భగవంతుడు వాడికి ఆ బుద్ధి పుట్టించి అక్కడి నుంచి కదిలిపోయేలా చేశాడు. హనుమంతుని వక్షస్థలం మీద, వ్యూఢస్థలం మీద, వ్యూఢస్థలం అంటే ఏంటంటే ఈ వక్షస్థలానికి మధ్యలో చిన్న గుంటలం ఉంటుంది, ఇక్కడ అక్కడ కొడితే మాత్రం కొంచెం గట్టిగా దెబ్బ తగులుతుంది. అక్కడ కొట్టిపోయాడనమాట వాడు. రావణుడు హనుమను వదిలి ముందుకు పోయాడు. ఆ తర్వాత రావణాసుడికి లక్ష్మణుడితో ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. మామూలు యుద్ధం కాదది. బ్రహ్మదేవుడు పూర్వం ఈ రావణాసురుడి మహాతపస్సుకి మెచ్చుకొని, నాయన నీకు ఒక శక్తిని ఇస్తున్నాను, ఈ శక్తి వేసావంటే ఎవరి మీదైనా ఒక్కసారి చాలా బాగా ప్రయోజనం చూపిస్తుంది నీకు, ఇది ప్రయోగిస్తే చంపడానికి కుదరడం లేకపోతే, అంటే ఎవరినైనా చంపలేకపోతే వాడిని స్పృహ కోల్పోయేలా చేస్తుంది. ఇందువల్ల ఈ మాట బ్రహ్మదేవుడు అనవలసి వచ్చింది. ప్రతి వ్యక్తి మీద ప్రయోగిస్తే వాడిని చంపి తిరిగి వస్తుందని మాట ఇస్తే ఇంద్రుడిచ్చిన శక్తిలాగా కర్ణుడికి ఓ శక్తి ఉండేది, ఆ శక్తి ఎవరి మీద ఇస్తే వాడిని చంపేస్తుంది, అప్పుడు అది ప్రమాదం. నీవు ఎవరి మీదైనా ప్రయోగించు, అవతల శక్తు సామాన్యుడైతే చచ్చిపోతాడు, చంపడం కుదరకపోతేనో వాడిని గాయపరిచి స్పృహ కోల్పోయేలా చేసి నీ దగ్గరికి తిరిగి వస్తుంది, ఇక ఆ తర్వాత మళ్ళీ ఇది పనికిరాదు అన్నాడు ఆయన. ఇప్పుడు రావణాసురుడు లక్ష్మణుని మీదకి ఆ శక్తిని ఎత్తాడు, మహాభయంకరమైన శక్తి. ఆ శక్తిని గిరగిరా చూసి విసిరాడు. ఒకరోజుకి మాత్రమే పనిచేసే ఆ శక్తి లక్ష్మణుడి శరీరంలోంచి దూరి బయటకు వచ్చేసింది. ఆ క్షణమే లక్ష్మణుడు స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. రావణాసురుడు రథంలోంచి కిందకి దిగి లక్ష్మణుడిని ఇలా పైకి ఎత్తాలనుకున్నట్ట. అక్కడే జరిగిందో తమాషా. హిమవాన్ మందరో మేరుహు త్రైలోక్యం వాసహామరై శక్యం భుజాభ్యాం ఉద్ధర్తున్న సంఖ్యే భరతానుజ. నిజానికి రావణాసురుడు మందర పర్వతాన్ని కూడా రెండు చేతులతో పెకలించి పైకి ఎత్తగలడు. మేరు పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించిన వాడు, కైలాస పర్వతాన్ని పెకలించాడుగా. పైగా కేవలం కొండనెత్తడం కదట, సహ అమరైహి దేవతలతో పాటు కొండల్ని పైకి ఎత్తగలిగేంత పరాక్రమం కలిగిన వాడు రావణుడు అంటే. అయినా ఇప్పుడు లక్ష్మణుడు కళ్ళ ముందు స్పృహ కోల్పోయి కింద పడిపోతే ఆయన్ని చేతులతో ఎంత గింజుకున్నా అంగుళం కదపలేకపోయాడు. కారణం ఏమిటో చెప్పాడు. సౌమిత్రి మీదకి ఈ బ్రహ్మ ఇచ్చిన శక్తి విసరగానే విష్ణోః అచింత్యం స్వభాగం. లక్ష్మణుడికి తెలుసు ఈ వస్తున్నటువంటి శక్తి మామూలు శక్తి కాదు, బ్రహ్మదేవుడు ఇచ్చాడు వీడికి. ఈ శక్తి తగిలితే ఎవడైనా పడిపోవాలి. నేనిప్పుడు కావాలంటే ఆ శక్తి దెబ్బతిని కూడా మళ్ళీ స్పృహ కోల్పోకుండా వాడిని చంపవచ్చు. అప్పుడు బ్రహ్మని గౌరవించినట్టు అవుతుందా, లేక బ్రహ్మని అవమానపరిచినట్టు అవుతుందా? బ్రహ్మగారు ఒక వరం ఇచ్చాడండి, ఆ వరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అవమానం చేయకూడదు. బ్రహ్మ ఇచ్చిన శక్తికి వ్యతిరేకంగా వెళ్ళే అధికారం ఎవరికీ లేదు. ఇప్పుడు ఈ శక్తి నన్ను తగిలితే, నాకు తాకగానే నేను స్పృహ కోల్పోకపోతే బ్రహ్మ ఇచ్చిన శక్తి వృధా అంటారు, ఆ రోజు నుంచి త్రిమూర్తులకి అప్రతిష్ట వస్తుంది. కాబట్టి బ్రహ్మగారి శక్తిని గౌరవించాలి. అలాగని మరణిస్తే ప్రమాదం గనక వెంటనే ఏం చేశాడు, విష్ణువు యొక్క నాలుగవ భాగం శక్తిని తలుచుకున్నాడు. అంటే అంతరార్థం మీకు అర్థమైంది, విష్ణువు తన శరీరాన్ని నాలుగుగా విభజించుకున్నాడు. అందులో ఒక భాగం లక్ష్మణుడు, ఒక భాగం భరతుడు, మరొక భాగం శత్రుఘ్నుడు, నాలుగో భాగం సాక్షాత్తు రామచంద్రుడు. మొత్తం భగవంతుడిలో ఎన్ని కళలుంటాయి? 16 కళలుంటాయి. ఈ 16 కళలలో 12 కళలు రాముడు అంటే, రాముడు ద్వాదశ కళాస్వరూపుడు అని శాస్త్రం. ఇంకా మిగతా 4 కళలున్నాయిగా, 2 కళలు లక్ష్మణస్వామి, మిగతా 2 కళలు చిరోభాగం భరత శత్రుఘ్నులు. అందుకే రాముడి తర్వాత భాగం లక్ష్మణునిది, లక్ష్మణుని తర్వాత శక్తులు భరత శత్రుఘ్నుడు అనమాట యుద్ధరంగంలోకి వెడితే. ఇప్పుడు భగవంతుడిలో ఒక భాగం గనక, నాలుగు భాగాలుగా ఉన్న ఆ వ్యూహ చతుష్టయంలో తాను ఒక భాగం గనక, తన నాలుగవ భాగమైన వైష్ణవ శక్తిని తలుచుకున్నాడు. అది తలుచుకుంటే ఏమిటంటే ఇంకా ఆయన ఎవరు కదల్చలేరు. ఇప్పుడు రావణుడు అందువల్లే పడిపోయిన లక్ష్మణుడిని రెండు చేతులతో అలా పైకెత్తడానికి ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినా లక్ష్మణుడిని అంగుళం కూడా కదల్చలేకపోయాడు. వాడికి మతిపోయింది. ఇదేమి ఆశ్చర్యం, నా భుజ పరాక్రమం ఏమైపోయింది, కైలాస పర్వతం కింద పెట్టి భుజాలతో కైలాసాన్ని పెకలించాను, తర్వాత శివుడు నొక్కు నొక్కితే పచ్చడయ్యేది వేరే విషయం, ఇంత పూర్వం ఎన్ని కొండలు ఎత్తాను, ఎంతమంది మహావీరులు ఎత్తాను, ఐరావతాన్ని విసిరి అవతల పారవేసిన వాణ్ణి, ఇంద్రుణ్ణి బంధించిన వాణ్ణి, యమదండాన్ని కూడా తట్టుకున్నవాణ్ణి, అటువంటి నా పరాక్రమం మొక్కపోయిందా, లేక ఈ లక్ష్మణుడిలో ఏదన్నా అతీత శక్తి ఉన్నదా అని వాడు ఎంత ప్రయత్నించటండి, మా మనిషి శరీరంలో ఇంత శక్తి ఉంటుందా, ఏదో వైష్ణవ శక్తి ఉందని వాడికి అనుమానం వచ్చిందండోయ్. అందుకే వాడు ఎంత గింజుకున్నా కదల్లేదని అర్థమైంది. వాడికి లోపల అప్పుడప్పుడు అనుమానం ఏట, రాముడిని చూడగానే శ్రీ మహావిష్ణువు అని అనుమానం వచ్చేది. ఈలోపు అక్కడికి హనుమంతుడు దూకాడు మహావేగంతో వచ్చి, ఓరి నీచుడా, మా లక్ష్మణస్వామి వారిని చేత్తో ఎత్తుకుని లంకకి పట్టుకుపోదాం అనుకున్నావా, నీ తరమవుతుందా అని అమాంతంగా వచ్చి, ఇందాక బాకీ ఉందిగా, ఇప్పుడు వచ్చి మళ్ళీ వక్షస్థలంతో ఒక్కసారి వాడిని ఢీకొట్టి కింద పడగొట్టేశాడు. లక్ష్మణుణ్ణి పైకెత్తడానికి ప్రయత్నిస్తున్నటువంటి రావణాసురుణ్ణి తన ఎదుర్రుమ్ముతో ఢీకొట్టి కింద పడగొట్టి వాడు పడిపోగానే పిడికిలతో ఒక పోటు పొడిచాడు. తేన ముష్టి ప్రహారేణ రావణో రాక్షసేశ్వరః జానుభ్యాం అపతద్భూమౌ చ చాల చ పపాత చ. ఆ ముష్టిఘాతానికి, ఆ పిడికిటి పోటుకి ఈ రావణాసురుడు రాక్షసేశ్వరుడు మోకాళ్ళ మీద నేల మీద చతికిలు పడిపోయాడు. ఒకసారి ఢామని పడ్డాడు, మోకాళ్ళ మీద పడ్డాడు. ఆ మోకాళ్ళు నేల మీద పడ్డంతో నేల కదిలిపోయింది, కదిలిపోయి గిజగిజలాడిపోయి కొట్టుకుని తల తిరిగిపోయింది వాడికి. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు ఫిట్ వచ్చి పడిపోయాడు అంటారు, అలా పడిపోయాడు అనమాట. ఆశ్యై నోట్లోంచి, ఒక నోరు కాదు, ఉత్తి ఆశ్యము అలా, వాడికి పత్తలలు కదా, పది తలలలో నుంచి రక్తం బడబడగారిపోయింది. స నేత్రశ్రవణై కళ్ళల్లో నుంచి, కళ్ళల్లోంచి కూడా ఇలా రక్తం కారింది. శ్రవణై చెవులలో నుంచి వవామరుధిరం బహు, రక్తాన్ని కక్కాడు. వవామ అంటే కక్కుకోవడం అనమాట, ఢామ్ ఢామ్ అని నోట్లోంచి పెద్ద శబ్దం వచ్చి ఆ శబ్దంతో బడబడబడబడబడ నెత్తురు కక్కుని పడిపోయాడు వాడు ఒక దెబ్బకి. ఏదో కొంచెం కొంచెం రక్తం కారణం కాదు, వమామ అనడంలో నెత్తురు కక్కుకున్నాడు అనమాట వాడు. దేవతలు పైనుంచి హర్షధ్వానాలు చేశారు, అమ్మ ఎన్నాళ్ళయింది ఈ రావణాసురుడు ఇలా కింద పడ్డం చూసి బ్రహ్మానందం కలిగింది, ఆంజనేయ నీ కీర్తి వర్ధిల్లుగాక అన్నారు. పైనుంచి పుష్పవర్షం కురిపించారు. ఈలోపు హనుమంతుడు రావడంతో అందరూ ఇలా పదే పదే ప్రశంస చేస్తూ ఉండగా లక్ష్మణస్వామి వారి శరీరంలో కొంచెం చైతన్యం వచ్చిందిట. ఇప్పుడు జరిగిందో తమాషా అండి, ఆ కింద పడిపోయిన లక్ష్మణుడు కొంచెం అలా కదులుతూ ఉండగా హనుమంతుడు రెండు చేతులు కింద పెట్టి అవలేలగా మల్లె చెండు కంటే కూడా తేలికగా ఎత్తి పైకెత్తి భుజం మీద పెట్టుకుని రాముడి దగ్గరికి వెళ్ళిపోయాట. దేవతలు పైనుంచి చూచి ఆశ్చర్యపోయింది ఏమిటో తెలిసిన, రావణాసురుడంతటి బలవంతుడు ఎంత గింజుకున్నా కదల్పలేకపోయాడు లక్ష్మణుణ్ణి. అదే లక్ష్మణుణ్ణి సునాయాసంగా రెండు చేతులతో ఎత్తుకొచ్చాడు హనుమ. భక్తులకి భగవంతుడంత సులభం అవుతాడు, భక్తి లేకపోతే మాట వరస కూడా ఎత్తలేము. నేను చాలాసార్లు చూశానండి, మా పీఠంలో అమ్మవారి దగ్గర 18 కేజీల శ్రీచక్రం మేరు ఉంది. ఆ శ్రీచక్రానికి అభిషేకం కోసం చుట్టూ చేయించినటువంటి ఆ పానవట్టాలు ఉంటాయే పాత్ర, అది 7 కేజీలు, అంటే 18 7 25 కేజీలు. ఆ 25 కేజీలని మామూలుగా అయితే నాకు నడునొప్పి వచ్చేస్తుంది, ఎత్తలేను. అభిషేకం చేసేటప్పుడు మాత్రం చటుక్కునెత్తి బయట పెట్టేగలం. చాలామంది అడుగుతారు, గురుగారు ఉత్తప్పుడు మీ బ్యాగ్ మీరు వేయలేరు, కానీ ఈ టైంలో ఎలా ఎత్తుతారండి అంటే అప్పుడు ఎత్తామని కూడా తెలియదు. భక్తితో భగవంతుడిని పట్టుకుంటే 25 కేజీలైనా 50 కేజీలైనా సులభం అయిపోతుంది. అలాగే చాలా కాలం క్రితం నేను భగవంతుడి యొక్క కటాక్షం కోసం చెబుతున్నాను అన్నమాట. ఓసారి మేము అహోబలం పైకి ఎక్కాం. అహోబలం ప్రతి సంవత్సరం పెడతాను, శ్రీశైలంలో ఉపన్యాసం చెప్పినప్పుడల్లా అటు నుంచి అటు అహోబలం కూడా. అక్కడి నుంచి పైన చెంచులక్ష్మిని పెళ్లి చేసుకున్న స్థలం ఒకటి ఉంది, అక్కడికి చాలా మెట్లు ఎక్కెక్కి వెళ్ళి ఆ పైన కూడా నడవాలి. తిరుగు ప్రయాణంలో భయంకరమైన వర్షం కురిసింది. ఆ వర్షానికి ఏమైపోయింది, మొత్తం పైనంతా జిగురు జిగురు అయిపోయింది. దాంతో మా ఇల్లాలు గారు కొంచెం కదలలేక జారి కింద పడ్డారు. నొప్పేం కాదు కానీ కాళ్ళు జారిపోవడం వల్ల ఇప్పుడు నడవలేని స్థితి. మీరు చెబితే నమ్ముతారో నమ్మరో, ఆవిడ్ని భుజం మీద ఎక్కించేసుకుని ఆవిడ ఉద్దన వినిపితోకుండా హనుమంతుడు రాముడు ఎత్తుకొచ్చినట్టుగా నేను ఆ పై నుంచి మొత్తం అన్ని మైళ్ళు కిందకి దిగిపోయిన మెట్లు ఇప్పటికి కూడా మళ్ళీ కిందకు వచ్చి దింపి దింపగానే ఇక నాకు అప్పటి నుంచి ఒక పావు గంట సేపు కాళ్ళు పనిచేయలేదు. అప్పటిదాకా ఏమనిపించలేదు. భగవంతుడిని తలుచుకుంటే ఎంత భారమైనా సునాయాసంగా అయిపోతుంది. అదే ఆ భగవంతుడి అనుగ్రహం లేకపోతే ఏమీ చేయలేము. రావణాసురుడు నీచుడు కనుక క్షుద్రాలోచనతో హనుమంతుడి ధిక్కరించాడు. హనుమంతుడు పరమభక్తుడు, ఆయనకి ఎంత శక్తి ఉన్నదో ఎంతో పూర్వం వాడు అనుభవించాడు. లంకానగరం అంతా దగ్ధమైపోయినప్పుడైనా హనుమంతుడి గొప్పతనం తెలియాలి. అచింత్యము అవ్యక్తము అయిన వైష్ణవ శక్తి ఏమో ఈ లంకానగరాన్ని తగలబెట్టింది అని చాలామంది రాక్షసులు అనుకున్నారట అప్పట్లో కూడా. ఇప్పుడు కళ్ళారా చూశాడు కదా, తాను లక్ష్మణుడిని కదల్చలేకపోయాడు, హనుమంతుడు సులభంగా కదిల్చాడు. ఏ శక్తితో కదిల్చాడు? రామనామస్మరణతో. అయినా వీడికి అర్థం కల, లక్ష్మణుడు సాటిలేని శ్రీమన్నారాయణుని దివ్య తేజస్వరూపము అని అప్పుడు దేవతలు మాత్రం గ్రహించారు. చాలా సంతోషపడ్డారు, పూలవర్షం కూడా కురిపించారు, హర్షధ్వానం చేశారు. ఈలోపు లక్ష్మణుడు తిరిగి స్వస్థత పొందాడు. ఆ తర్వాత హనుమంతుడి చేతిలో వరుసగా దేవాంతకుడు, త్రిశిరుడు ఇద్దరూ తెచ్చారు. తర్వాత యుద్ధం ఇంద్రజిత్తుది. ఇంద్రజిత్తు కూడా చాలా ఘోర యుద్ధం చేశాడు. వాడు ముందుగా బ్రహ్మాస్త్రాన్ని వేశాడు. బ్రహ్మాస్త్రం వేసినప్పుడు లక్ష్మణుడు అన్నాడు రాముడితోటి, రామచంద్ర ప్రభు వాడు బ్రహ్మాస్త్రం వేశాడు, మన దగ్గర కూడా బ్రహ్మాస్త్రం ఉంది కదా, మనం కూడా ఆ బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మాస్త్రంతో గెంటేద్దామంటే తప్పునైనా వాడు మూర్ఖుడు, వాడు వేశాడని మనం వేయకూడదు. అత్యావశ్యక స్థితిలో తప్ప మనం బ్రహ్మాస్త్రం వేయకూడదు. మనం బ్రహ్మాస్త్రం వేస్తే మన శక్తి ఎక్కువ, దానివల్ల బ్రహ్మాస్త్రం నాశనం అవ్వడమే కాకుండా లంకానగరం మొత్తం నాశనం అవుతుంది. ఎవడో కొంతమంది తప్పు చేశారని సబాంధవంగా లంకానగరాన్ని మనం ధ్వంసం చేయకూడదు, బ్రహ్మాస్త్రాన్ని గౌరవిద్దాం అని ఇద్దరు నమస్కారం చేసి స్పృహ కోల్పోయినట్టు నటించారు. స్వయంగా వాల్మీకి మహర్షి రాశాడు, వాళ్ళకేం స్పృహ తప్పదు. కానీ బ్రహ్మాస్త్రం మీద ఉన్న గౌరవంతో కేవలం స్పృహ కోల్పోయినట్టు నటించారు వాళ్ళంతే. దాంతో ఇంద్రజిత్తు సంతోషపడి లంకానగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. వానరులంతా శోకించి రామలక్ష్మణులు మరణించారేమో ఏమైపోయారో నేడుస్తుంటే అప్పుడు వచ్చి విభీషణుడు, మీకు మాభూత్తే శోకం, మీకు శోకం వద్దు, ఇది మరణం కాదు. బ్రహ్మాస్త్రాన్ని రామలక్ష్మణులు గౌరవించారు. అసలు ఎప్పటికప్పుడు విభీషణుడు గొప్ప సలహాలు ఇచ్చాడండి వాళ్ళకి. మిగతా వాళ్ళందరికంటే ఆయన దగ్గర ధైర్యం ఉన్నది, జ్ఞానం ఉన్నది, బాగా చదువుకున్నవాడు. అందువల్ల ఇది కేవలం నటన. బ్రహ్మాస్త్రాన్ని గౌరవిస్తూ రామలక్ష్మణులు పడుకున్నారు, వారికి మరణము లేదు అనగానే హనుమంతుడు ఆయన చెప్పింది నిజము అన్నాడు. బ్రాహ్మమస్త్రం తతో ధీమాన్ మానయత్వాతు మారుతి విభీషణ వచశ్రుత్వ హనుమాన్ తమథాబ్రవీత్. బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి మాత్రమే వీళ్ళు నేల మీద పడుకున్నారు అని అనగానే విభీషణుడు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజము, నా కంటికి కనబడుతున్నది. నేను ఒకప్పుడు బ్రహ్మాస్త్రం ఇంద్రజిత్తు వేయగానే కావాలని బంధింపబడినట్టుగా ఒప్పుకున్నాను, బ్రహ్మాస్త్రాన్ని గౌరవించాను, నేను బందీభూతుండయ్యాను, వీళ్ళు ఇప్పుడు స్పృహ కోల్పోయినట్టుగా ఉన్నారు అని హనుమాన్ తథా అబ్రవీత్, విభీషణుడు చెప్పిందే నిజము అని చెప్పాడు. దాంతో వానరులకి మళ్ళీ ధైర్యం వచ్చింది. నిజం చెప్పాలంటే ఆ రోజు జరిగినంత నష్టం ఇంకెక్కడ జరగలేదట. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వల్ల 67 కోట్ల మంది వానరులు తెచ్చిపోయారు. ఆ పూట దాదాపు 100 కోట్ల మంది వానరులు యుద్ధానికి వచ్చారని కదా లెక్క, అందులో 67 కోట్ల మందిని ఆ ఒక్క పూట చంపేశాడు వాడు. సాగరౌఘ నిభం భీమం దృష్ట్వా బాణార్దితం బలం. ఈ భయంకరమైన సంఘటన తర్వాత మళ్ళీ మనకి ఇంతమంది ఎలా బతికారో ఇప్పుడు చెప్పే మరో ఘట్టం. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేశాడు, రామలక్ష్మణులు స్పృహ కోల్పోయారు, చాలామంది 67 కోట్ల మంది చచ్చిపోయారు. ఆకాశంలో అదృశ్య రూపంలో ఉండి కనబడకుండా మేఘాల చాటు నుంచి అనంత బాణవర్షం కురిపించేశాడు ఇంద్రజిత్తు. ఆ మనిషి కనబడ్డు మహామాయ, అది వాడికి బ్రహ్మిచ్చిన వరం. వాడు ఎప్పుడు యుద్ధరంగంలో అదృశ్యుడే యుద్ధం చేస్తాడు, దృశ్యుడైతే ప్రమాదం వాడికి. అందుకని ఎప్పుడు కనబడకుండా మేఘాల చాటున ఉండి యుద్ధం చేస్తాడు కాబట్టి వాడిని మేఘనాథుడు అన్నారు. ఏమి బాణాలండి, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఏ మూల నుంచి వస్తుందో తెలియదు, ఇటు చూసేలో అటు నుంచి ఇటు నుంచి ఏ వైపు నుంచైనా అలా బాణాలు వచ్చి పడిపోయాయి. ఆ బాణాలతో 67 కోట్ల మంది చావగా మిగతా వాళ్ళంతా స్పృహ తెప్పడిపోయారు. కళ్ళల్లో దిగిపోయాయి, కనుబొమ్మల్లో దిగిపోయాయి, నుదురు మీద దిగాయి, చేతుల్లో దిగాయి, ఒళ్ళంతా బాణాల మయమైపోయి ముళ్ళ పందుల్లో ఉన్నారన్నాడు కొంతమంది అయితే. అలా అయిపోయారట. ఒక్క విభీషణుడు తప్ప మిగతా అంతా పడిపోయారు. ఆ సమయంలో విభీషణుడు ఇంతమంది పడిపోయారు, ఇంద్రజిత్తు వెళ్ళి పడగొట్టి వెళ్ళిపోయాడు, ఓ పక్కన బ్రహ్మాస్త్రంతో ఇలా ఉన్నారు, హనుమంతుడు మాత్రం మహానుభావుడు కాస్త సుఖంగా ఉన్నాడు, ఇంకెవరెవరు బతుకున్నారా అని మొత్తం తిరగడం మొదలుపెట్టాడు. మహాభయంకరమైన సముద్రములాగా చచ్చిపోయిన గుట్టలతో, వానరుల యొక్క శవాల గుట్టలతో ఆ ప్రాంతం అంతా ఉన్నది. అలా వెతుకుతూ ఉంటే ఒక చోట ముసలైన జాంబవంతుడు కనబడ్డాట. జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి, జాంబవంత తాత ఆరోగ్యంగా ఉన్నావా, ఇన్ని బాణాలు తగిలే కదా, బ్రతికే ఉన్నావా, నీవెలా ఉన్నావని అడిగితే వెంటనే జాంబవంతుడు ఏమన్నాడు, నా సంగతి పక్కనట్టు ముసలాన్ని ఎలా ఉన్నా ఏమైపోయినా కొంప ములిగేది ఏం లేదు. విభీషణ వచస్రత్వ జాంబవాన్ రుక్షపుంగవః కృచ్ఛాద్ అభ్యుద్గరన్ వాక్యం యదం వచనమబ్రవీత్. విభీషణుడు నువ్వు ఎలా ఉన్నావు తాత అనగానే, నేను బాగానే ఉన్నాను కానీ నిన్ను చూడలేను, నీ మాటల్ని బట్టి నువ్వు విభీషణుడు అనుకుంటున్నాను, అసలే పెద్దవాణ్ణి, ఇప్పుడు ఈ కనుబొమ్మల మీద కూడా బాణాలు దిగాయి, కనుబొమ్మలు ఎత్తలేకపోతున్నాను, బాణాలు పీకితే కళ్ళుంటాయో లేదో తెలియదు, శరీరం అంతా ఆపాదమస్తకం బాణాలతో గాయాల పాలైపోయింది, చాలా భయంకరమైన వేదన అనుభవిస్తున్నాను, ఒక్క ముక్కలో చెప్పాలంటే ఉందా లేదా అన్నట్టుగా ఉంది నా ప్రాణం, అయినా పర్వాలేదు, నేనేమైనా నీ మాటని బట్టి నువ్వే విభీషణుడు అనుకుంటున్నాను, నాయన విభీషణ నువ్వు విభీషణుడువేనా అంటే అవునండి అన్నాడు ఆయన. ఇప్పుడు నాకు వచ్చిన అనుమానం, మన వాళ్ళంతా ఎలా ఉన్నారో ఏమిటో అది పక్కన పెడదాం, ఒక్క ఆయన సుఖంగా ఉన్నాడా? అంజనా సుప్రజాయేన మాతరిశ్యాచనైరుత హనుమాన్ వానర శ్రేష్ఠ ప్రాణాన్ ధరయతే క్వచిత్తు. అంజనాదేవి కన్న సత్సంతానం హనుమంతుడు, వాయుపుత్రుడు, మహాబలశాలి వీరుడు, ఆయనొక్కడు బాగున్నాడా నాయన? ఆయన బాగుంటే చాలు, ఇంకెవరు బాగున్న లేకపోయినా పర్వాలేదు, ఎవరేమైనా నాకు ఇబ్బంది లేదు. ప్రాణములతో హనుమంతుడు ఉన్నాడా లేదా అనగానే విభీషణుడికి మళ్ళీ అనుమానం వచ్చింది. తాత, నీకెంతో ఇష్టుడు సుగ్రీవుడు, ఆయన్ని రోజు ప్రేమిస్తావు, మా రాజుని గౌరవిస్తావు, ఆ సుగ్రీవుడు ఎలా ఉన్నాడని అడగలేదు, వాలిపుత్రుడు అంగదుడు ఎలా ఉన్నాడు అని అడగలేదు. అన్నిటికీ మించి మనందరికీ ప్రభువులు, మనకు మూలకారకులు, మూలస్తంభాలు రామలక్ష్మణులు ఎలా ఉన్నారు అని నువ్వు అడగవు, కానీ ఆంజనేయుడు బాగున్నాడా అని అడుగుతున్నావు. ఎంత పక్షపాతం, కారణం ఏమిటి అన్నాడే. తెలుసు, తెలుసుండే అడిగాడు, కావాలని అందరికీ లోకానికి తెలియజేయాలి గనక. కస్మాత్ పృచ్ఛసి మారుతిం, ఈ భయంకర సంగ్రామంలో బ్రహ్మాస్త్రం వల్ల వచ్చినటువంటి బాణాలైతేనేం, మాయ వల్ల వాడు ప్రయోగించిన బాణాలైతేనేం రామలక్ష్మణులు స్పృహ కోల్పోయి ఉన్నారు, ఎంతోమంది చచ్చిపోయారు, వీళ్ళెవరి గురించి అడగకుండా కేవలం మారుతి బాగున్నాడా, ఆంజనేయుడు మాత్రం బాగున్నాడా అని అడుగుతున్నావు, కారణం ఏమిటని అడిగితే, అప్పుడు ఆయన అన్నాడు, నాయన మిగతా వాళ్ళ మీద నాకు ప్రేమ లేక కాదు, లేకపోతే హనుమంతుడి మీద మాత్రమే పక్షపాతం ఉండి కాదు, శృణు నైరుత శార్దోల యస్మాత్ పృచ్ఛామి మా ఋతిం తస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం హనుమత్యుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ. సుగ్రీవుడు, అంగదుడు, ఇంకా తక్కిన వాళ్ళు అందరూ బ్రతికున్నా బ్రతికలేకపోయినా ఒక్క హనుమంతుడు ఒక్కడు బ్రతికుంటే చాలు. హనుమంతుడు ప్రాణాలతో ఉంటే మనందరం ప్రాణాలతో ఉన్నట్టే, అందరూ చచ్చిపోయిన వాళ్ళు కూడా బతుకుతారన్నాడు ఆయన. హనుమంతుడు బ్రతికితే చచ్చిన వాళ్ళని బ్రతికించగలడు, హనుమంతుడు ఒక్కడు చచ్చిపోతే మనం బతికున్నా మిగతా వాళ్ళని బ్రతికించుకోలేము, చచ్చిన వాళ్ళని బ్రతికించలేము. హనుమంతుడు ఒక్కడు చాలు అందరినీ బ్రతికించడానికి, ఆ మహానుభావుడు అందుకే బ్రతుకున్నాడా అని అడిగాను, ఆయన శక్తి నాకు తెలుసు. ధరతే మారుతిస్తాత మారుత ప్రతిమోయది, వాయువు వీరుడు, వాయువుతో సమానమైన బలం కలిగిన ఆ వాయుపుత్రుడు హనుమంతుడు ఒక్కడు బ్రతుకుంటే మనల్లందరినీ జీవింపజేస్తాడు, అందుకే అడిగాను అనగానే హనుమంతుడు వచ్చి, తాత ఇదిగో నేను బ్రతికే ఉన్నాను, అంజనాపుత్రుణ్ణి అని ప్రవర చెప్పుకుని శాస్త్రోక్త రీతితో నమస్కరించాడు. ఎవరికైనా ప్రాణగండం ఉన్నప్పుడు ప్రవర చెప్పుకుని నమస్కరించాలి అని శాస్త్రం, అందుకనే తన ప్రవర చెప్పుకుని, తన గోత్రం చెప్పుకుని, కౌండిన్య గోత్ర సంకలితుడు హనుమంతుడు శాస్త్ర ప్రకారం, అందుకని ఇదిగో ఇది నా గోత్రం, నా ప్రవర ఇది అని చెప్పుకుని నమస్కరించాడు. అప్పుడు జాంబవంతుడు అన్నాడు హనుమంతునితో, నాయనా చూశావు కదా ఎంత బీభత్సం జరిగిందో, భయంకర యుద్ధం, మాయా యుద్ధం ఇది, ఈ యుద్ధరంగంలో ఎదిరించగలిగే శక్తి ఉండి కూడా బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి రామలక్ష్మణులు స్పృహ కోల్పోయారు, వాళ్ళు లేవాలి, 67 కోట్ల మంది వానరులు చచ్చిపోయారు, వాళ్ళు బ్రతకాలి, మాబోటి వాళ్ళందరం బాణాలు దెబ్బలు తిని కథలు లేకుండా ఉన్నాం, కళ్ళు కనిపించకుండా ఉన్నాయి, సరిగ్గా చెవులు వినిపించకుండా ఉన్నాయి. ఏదో ముసలాండైనా నాకు చెవులు వినబడుతున్నాయి గనక విభీషణుడి వాక్కులు గుర్తు తెచ్చుకోగలిగాను, అతన్ని గుర్తుపట్టగలిగాను. నీ మాటలని బట్టి నువ్వు హనుమంతుడు అని అర్థమవుతున్నది. తొందరగా ఇలా దగ్గరికి రా. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఈ వానర వీరుల్ని రక్షించే బాధ్యత నీది. ఆగచ్చ హరిశార్దూల వానరాన్ త్రాతుమర్హసి నాన్యో విక్రమ పర్యాప్త త్వమేషాం పరమసఖ. హనుమ వానరవీర, ఈ వానరుల్ని రక్షించవలసిన బాధ్యత నీది. నీతో సమానమైన బలము కలిగిన వాడు ఈ చరాచర జగత్తులో మరొకడు లేడు. నువ్వు మాకు అందరికీ పరమమిత్రుడివి, రక్షించు, లే, ఉత్తిష్ట. ఇక్కడి నుంచి ఉత్తరం దిక్కుగా ప్రయాణం చెయ్యి. హిమాలయ పర్వతం కనపడుతుంది. ఆ హిమాలయం అంతా అనేక పర్వతాల సముదాయం. అందులో వృషభగిరికి కైలాస పర్వతానికి మధ్యలో ఓషధగిరి అని ఒకటి ఉన్నది. సంజీవన పర్వతం అంటారు దానిని. అసలు పేరు ఓషధగిరి. ఓషధులకి అది నిలయం ఆ కొండ. ఒక పక్కన వృషభ పర్వతం ఉంటుంది, మరో పక్కన కైలాసగిరి ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఉన్న పర్వతమే ఓషధీ పర్వతం. ఆ ఓషధి పర్వతానికి వెళ్ళు, హుటాహుటిని వెళ్ళు, వాయువేగ మనోవేగాలను మించిన వేగంతో వెళ్ళు. అక్కడ నాలుగు ఓషధులున్నాయి. ఆ నాలుగు ఓషధులు తక్షణం నీవి ఇక్కడికి తీసుకుని రావాలి. ఎంతమంది బతుకు నీ మీద ఆధారపడింది. నువ్వు ధర్మ అర్ధ కామ మోక్షములనే నాలుగు ఎరిగిన వాడివి, దేశకాలమాన పరిస్థితులు ఎరిగిన వాడివి, ఎప్పుడు ఏ పని ఎలా చెయ్యాలో ఎరిగిన వాడివి. ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్ళు. ఆ కొండ మీద నాలుగు రకాల ఓషధులున్నాయి. అవేమిటివి? మృత సంజీవనించైవ విశల్యకరణీమపి సావర్ణ్యకరణీంచైవ సంధానకరణీం తత. ఒకటి మృత సంజీవని, రెండు విశల్యకరణి, మూడు సావర్ణ్యకరణి, నాలుగు సంధానకరణి. అందులో మొదటిది మృత సంజీవని చచ్చిన వాడిని కూడా బ్రతికిస్తుంది. అక్కడున్న మూలిక తీసుకొచ్చి ముక్కు దగ్గర పెడితే ఆ వాసన చూస్తే ప్రాణం పోయిన వాడికి కూడా ఊపిరాడడం మొదలెడుతుంది. ఇంక రెండోది విశల్యకరణి, దాని పేరే అసలు విశల్యకరణి అని. మనకి ఏ శల్యము లేకుండా చేయునది. అనగా ప్రాణం రాగానే మానవుడు అటు ఇటు కదులుతాడు. కానీ అంత పూర్వం దెబ్బలు తగిలేక యుద్ధరంగంలో కత్తి దెబ్బ తగిలింది, బాణం దెబ్బ తగిలింది, ఆ గాయాలు ఉంటాయి. బ్రతికినప్పటికీ గాయాలుంటే గాయాలు కదిలినప్పుడల్లా బాగా బాధ పెడతాయి. ఆ గాయాల బాధని మాంచేదానికి విశల్యకరణి అని పేరు అన్నమాట. ఇంత పూర్వం ఎంతోమంది వానరులు ఇక్కడంతా కూడా దెబ్బలు తిని పడిపోయి ఉన్నారు. ఇప్పుడు నువ్వు మృత సంజీవిని ముక్కు దగ్గర పెట్టావనుకో, వాళ్ళు బతుకుతారు. బతికిన గాయాలు పీడిస్తాయి. అబ్బా బాబోయ్ బాబోయ్ అని పుళ్ళ దెబ్బ తట్టుకోలేక గిజగిజలాడిపోతారు వాళ్ళు. అప్పుడు మనం ఏం చేయాలి? విశల్యకరణి ఆ గాయాలకు చూపించాలి. చూపిస్తే బాధ తగ్గిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మూడోది సంధానకరణి. గాయాలు మానగానే ఈ చర్మం పైన రేగిపోయింది యథాస్థితికి వచ్చేలా చేస్తుంది అన్నమాట సంధానకరణి అంటే. బాణం దెబ్బకి చర్మం అంతా కొట్టుకుపోయింది, కత్తితో కొట్టారు, చర్మం లేచిపోయింది, ధామ్మని కింద పడ్డాడు, చర్మం కొట్టుకుపోయింది. ఈ కొట్టుకుపోయిన చర్మం మళ్ళీ పూడుకుపోకపోతే గాయం మళ్ళీ తిరగబెడుతుంది. కాబట్టి అందుకని సంధానకరణి అనే మూడవ మూలికని దానికి తగిలిస్తే చర్మం యథాతథంగా వచ్చేస్తుంది అన్నమాట. సహజంగా చర్మం కొట్టుకుపోతే మందేస్తే నాలుగు రోజులు పోయాక క్రమంగా పూడుకుని ఆ పైన పొప్పరు ఊడిపోయి ఎప్పటికో వస్తుంది మనకి. కానీ ఈ సంధానకరణి వెంటనే చర్మం యథాతథంగా వచ్చేలా చేసేస్తుంది అన్నమాట. ఇంకా నాలుగోది సావర్ణ్యకరణి. ఇదేం చేస్తుందో తెలిసినా, ఈ చర్మం పైకి వచ్చాక ఈ గాయం పూడుకుపోయాక మచ్చలు కూడా మిగులుతాయి ప్రతివాడికి. చూస్తున్నాంగా మనం, గట్టిగా టీకాలు వేస్తేనే యావత్ జీవితం మాయదారి మచ్చలు అయ్యి ఉండిపోతుంది. ఇంకా ఎప్పుడైనా దెబ్బలు తగిలితే ఆ మచ్చలు అంత తేలిగ్గా పోవు. ఈ మచ్చని వెంటనే పోగొట్టి అందంగా చర్మాన్ని తయారు చేస్తుంది. దానికి సావర్ణ్యకరణి. సవర్ణం పూర్వపు వర్ణమును అందమైన వర్ణమును రంగునిచ్చునది. చర్మం మీద ఎప్పటికైనా రంగులు మారిపోతే ఈ సావర్ణ్యకరణ రంగును పోగొడుతుంది. చాలా కాలం క్రితం నేను తమాషా చూశాను. కైలాస పర్వతంలో అన్ని చోట్ల కాదు కానీ ఒక ముసలాడు ఒకడు గడ్డం పెట్టుకుని ఉన్నాడు. అతని దగ్గర చిన్న మూలిక ఉన్నది. అటుగా తెల్ల మచ్చలు వచ్చిన ఒక ఆవిడ పెడుతుంటే దగ్గరికి పిలిచి ఈ మూలికతో తెల్ల మచ్చల మీద ఇలా కొట్టాడు. ఆ మచ్చలు పోయి అందంగా అయిపోయిందని చర్మం నేను చూశాను. అదనమాట సావర్ణ్యకరణి. మచ్చలు పోగొట్టి అందంగా చర్మాన్ని తయారు చేస్తుంది. అది ఎక్కడుంటాయో తెలియదు. ఎక్కడో అరుదుగా అప్పుడప్పుడు ఒక్కొక్కడు తగులుతాడు. ఆ తగిలినప్పుడే అదృష్టం.
అందువల్లే ఎప్పుడైనా కేదారం కాని బదరీ కాని వెళుతున్నప్పుడు గురువులతో వెళ్ళినా లేకపోతే గురువులను తలుచుకుని వెళ్ళినా సద్గురువులారా రక్షించండి అని ప్రార్థిస్తే ఆ పరమాత్ముడిని గట్టిగా పట్టుకుంటే మన అదృష్టం బాగుంటే అటువంటి వాడు ఎవడో తగులుతాడు. ఈ సావర్ణ్యకరణి ఇవ్వచ్చు. మీకు ఎవరికైనా ఇస్తే ఒక ముక్క నాకు కూడా పట్టుకురండి, నేను కూడా జాగ్రత్తగా అట్టే పెట్టుకుని ఎప్పుడైనా ఉపన్యాసాల్లో ఎవరికైనా ఉపకారం చేయొచ్చు. ఒక్క ముక్క దొరికితే అదృష్టం. ఇలాంటివి నేను నిజంగా అదృష్టము మరి భగవంతుడు కరుణ అనుకోండి, గురువుల కటాక్షం అనుకోండి. ఓసారి 17 కిలోమీటర్లు కేదారం నడిచి పెడుతున్నాం. విపరీతమైన చల్లదనం కదా అది, మామూలు చల్లదనం కదా, పైకి ఎక్కే కొద్దీ మంచు ఎక్కువైపోతుంది. రాత్రిపూట ఇక చెప్పేక్కర్లా, ఆకలి వేస్తుంది తినలేము, దాహం వేస్తుంది మంచినీళ్ళు తాగలేము, కడుపు తిప్పేస్తూ ఉంటుంది. అక్కడ అక్కడ నాకు సాధువు కనబడ్డాడు. కనబడి నా నాలిక మీద ఇంత వేరు తాకించాడు. తాకగానే ఆ వేరు నాలికకి అలా అంటుకోగానే చిన్న దురద పెట్టింది ఒక్క సెకను. ఆ తర్వాత 24 గంటల సేపు దాహం లేదు ఆకలి లేదు. అలాంటి సాధువులు ఉన్నారు అక్కడ, మహాత్ములు యోగులు. ఆయన ఇంత ఉపకారం చేశాక నేను నమస్కారం చేద్దామని పక్కకి తిరిగా మాయమైపోయాడు. చెప్పాక భగవంతుడు అలా కనపడతాడు. మళ్ళీ మీరు నమ్మండి నమ్మకపోండి, 24 గంటలు తిరిగి కిందకు వచ్చేదాకా చలి లేదు, ఆకలి లేదు, దాహం లేదు. మహోత్సాహంతో వెళ్ళిపోయి దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని తిరిగి వచ్చేసాం. ఇది 2001వ మాట అనమాట, అంటే 14 ఏళ్ల క్రితం మాట. అలాంటి యోగులు మళ్ళీ మళ్ళీ తగులుతారంటే అన్ని వేళలా దర్శనమివ్వరు. చెప్పాక గురువుల అనుగ్రహం ఉండాలి, దైవకృప ఉండాలి, ఇలాంటి పుణ్యాత్ములు దొరుకుతారు. హిమాలయాలంటే మూలికలకి ఔషధులకి నిలయం, అందులో ఈ సావర్ణ్యకరణ అటువంటిది అనమాట. ఈ విధంగా మృత సంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సావర్ణ్యకరణి, ఈ 4 ఔషధాలు అక్కడ ఉన్నాయి నాయన, వాటిని తీసుకురా, ఈ వానరుల్ని బ్రతికించు, అన్ని రకాలుగా వాళ్ళని ఆరోగ్యవంతుల్ని చెయ్యి అనగానే హనుమంతుడు ఛామ్మని అక్కడి నుంచి బయలుదేరి త్రికూట పర్వతం చేరి త్రికూట పర్వతం మీద నుంచి ఎగిరాడు ఆకాశంలోకి. ఆదిత్య పథమాశ్రిత్య జగామ సగత క్రమః హనుమాన్ త్వరితో వేరహం పితృతుల్య పరాక్రమః. ఆకాశ మార్గంలో సూర్యభగవానుడి మార్గాన్ని పట్టుకుని ఎగరడం మొదలెట్టాడు, మహావేగంగా ఎగిరాడు. ఇంతకు పూర్వం శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటడానికి ఉపయోగించిన వేగం కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ వేగంతో వెళ్ళాడు ఆయన. లంకానగరానికి రావడం కేవలం సీతాన్వేషణకి, ఇప్పుడు అలా కాదు. ఎంతమంది ప్రాణాలు ఉద్ధరించాలో ఆయనకి తెలుసు. 67 కోట్ల మంది చచ్చిపోయి ఉన్నారు. ఓ పక్కన రామలక్ష్మణులు స్పృహ కోల్పోయి ఉన్నారు, పెద్దవాళ్ళైన జాంబవదాదులు పడిపోయి ఉన్నారు. వీళ్ళందరూ లేవాలి, లేస్తేనే యుద్ధం జరుగుతుంది. వీళ్ళు లేవడం ఆలస్యమైతే ఈ దుర్మార్గులు ఇంకేమైనా అఘాయిత్యం చెయ్యొచ్చు. అందువల్ల చక్క 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 రెచ్చిపోయి వెళ్ళిపోయాడు ఆయన. ఆనాటి ఆయన వేగాన్ని వాయుదేవుడు కూడా మెచ్చుకుని, ఒరే తండ్రి నువ్వు నా పుత్రుడు అన్నారు, నేను నీకు తండ్రిని కాదురా నాయన, మా అందరికీ దేవుడివి తండ్రి, అంత వేగంగా పెడుతున్నావు, ఇది వాయువేగాన్ని మించిన వేగమని శ్లాఘించాడని పరాశర సంహితలో చెప్పారు. హనుమంతుడిని వాయువు కూడా ప్రశంసించాడు, అంత వేగంగా వెళ్ళాడన్నమాట. ఇలా మహావేగంగా వెళ్ళి హిమాలయాలను చూచాడు. ఆహా, ఆ సమయంలో హిమాలయాలలో గొప్ప గొప్ప పుణ్యాశ్రమాలు ఉన్నాయి. కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్యాదాక్షపాదాంగిర శాండిల్య క్రతు కణ్వకొత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసో బకవ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులు అక్కడ ఆశ్రమాలు కట్టుకుని ఆ ఆశ్రమాలలో మహాతపస్సు చేస్తున్నారు. అటువంటి పుణ్యాశ్రమాలు చూశాడు ఆయన. దదర్శ పుణ్యాని మహాశ్రమాణి, పుణ్యాశ్రమాలు అవి పైగా. ఎందుకని ఆశ్రమాలకు కూడా పుణ్యాశ్రమాలు పాపాశ్రమాలు ఉంటాయంటే, ఆశ్రమాలలో భగవద్ధ్యానము యోగాభ్యాసము తప్ప మరొకటి ఎరగని మహాత్ములు ఉన్నారు. ఇంకా వారు కామక్రోధాదులకు అతీతులు. అటువంటి వాళ్ళు అడుగు పెట్టడం వల్ల ఆశ్రమం పుణ్యములకు నిలయమయ్యింది. ఆ ఆశ్రమంలో మనం అడుగు పెడితే మనం కూడా పుణ్యాన్ని పొందుతాం. కొన్ని కొన్ని ఆశ్రమాలకు వెడితే, గురుకులాలకు వెడితే ఏదో తెలియని ఆనందం ఎందుకు వస్తుందంటే, అక్కడంత పూర్వం ఆ మహానుభావులు చేసిన పుణ్యం వల్ల. పుణ్యాత్ములు అడుగుపెట్టిన స్థలమే పుణ్యస్థలం అంటే. అదే పాపాత్ములు పొరపాటున అక్కడ అడుగుపెట్టారంటే, మారీచుడు లాంటి వాళ్ళు కూడా తపస్సు చేశారు ఆశ్రమాలు కట్టుకుని, అవి పుణ్యాశ్రమాలు కావు, పాపాశ్రమాలు. వాళ్ళ దుర్బుద్ధి ఎంతో కొంత ఆశ్రమ ప్రాంగణంలో ఉంటుంది. ఎంతెందుకు, ఒకసారి ఒక ఆయన ఉపన్యాసం చెప్పాడు ఒక వేదిక మీద. ఆయన దిగ్గానే అదే వేదిక మీద నన్ను కూర్చోబెట్టారు. మీరు చెబితే నమరు, 1/2 గంట సేపు నా నోటమిట సరైన మాట రాదు, ఎందుకంటే అంత పూర్వం కూర్చున్న వాడి ప్రభావం దాని మీద ఉంటుంది. ఒక వ్యక్తి కూర్చుని లేవగానే, మీరు ఈసారి నేను చెప్పింది ఒక అభ్యాసంలో పెట్టి చూడండి. ఒక వ్యక్తి కుర్చీలో కూర్చుని లేచి వెళ్ళిపోగానే మళ్ళీ అందులో కూర్చోండి, అంత పూర్వం కూర్చున్న వ్యక్తి యొక్క మనఃప్రవృత్తి ఆ కుర్చీ మీద ఉండి అది మన మీద కూడా పడుతుందన్నమాట. అందుకని స్థల ప్రభావము అన్నారు దానిని. అంత పూర్వం ఎవడు కూర్చున్నాడో, వాడి అభిప్రాయాలు ఏమిటో, అవన్నీ పూర్తిగా ఆసనాన్ని పట్టుకుంటాయి. అందుకే గురువులు ఎప్పుడూ కూడా ఒకళ్ళు కూర్చుని ఆసనం ఇంకోళ్ళు కూర్చోరు, వాళ్ళ ఆసనాల్లో వాళ్ళే కూర్చుంటారు. కంచాలు ఒకటి, ఆసనం ఒకటి, మంచం ఒకటి, ఇటువంటి వాడకూడదని పేరన్నమాట. సుస్పష్టంగా చెప్పారన్నమాట. కమండలు చైవ, కమండలం ఒకటి, రోజు జపం చేసే కమండలం ఒకటి అనమాట. శయ్యా భార్య తథైవ చ, వస్త్రం కమండలు చైవ శయ్యా భార్య తథైవ చ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులు మనం వాడద్దు అని చెప్పడానికి నాలుగు చెప్పారు. అందులో వస్త్రం, నీ బట్ట నువ్వే కట్టు, ఇతరుల బట్టలు కట్టుకుంటే వాడి ప్రభావం నీ మీద పడుతుంది, వాడి రోగాలు ఉంటే అంటుకుంటాయి. అందుకని వస్త్రం కమండలు చైవ, జలకమండలం కూడా రోజు జపం చేసుకునే చెంబు ఒకటి, శయ్య మంచం ఒకటి, అలాగే భార్య, ఈ నాలుగు కూడా స్వకీయాంజేవ శుద్ధాన్ని నీవి మాత్రమే వాడుకో, అవే శుద్ధము, పరకీయాన్ని నస్పృశేత్, ఇతరులు ముట్టుకోవద్దు అని ఎప్పుడో మహానుభావుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం వశిష్ఠుడు చెప్పాడు ఈ శ్లోకాన్ని, వశిష్ఠ గీత. అందుకనే మనం ఇతరుల యొక్క సంబంధించిన వాటి మీద ఇప్పటికి కూడా జ్ఞానులు పరుల యొక్క మంచాల మీద పడుకోరుసమా, ఆ మంచం మీద పరుపు ఉంటే తీసేసి చెక్క మీదే పడుకుంటారు, లేదా నేల మీదే వేసుకు పడుకుంటారు. ఈ నియమాలు పాటించి తీరాలి. ఈ మహాత్ములు కౌండిన్యుడి లాంటి వాళ్ళు, అత్రి లాంటి వాళ్ళు తపస్సు చేస్తూ ఉండడం వల్ల ఆశ్రమములు పరమ పుణ్యములకు నిలయమయ్యాయి. అటువంటి పుణ్యాశ్రమాలు మహాశ్రమాలు చూశాడు సురర్షి సంఘోత్తమ సేవిత అని. దేవతలు ఋషులు అక్కడికి నిరంతరం వచ్చి కాసేపు జపం చేసుకుపోతూ ఉంటారు, అవి చూచాడు. ఒకచోట బ్రహ్మదేవుడు ఆశ్రమం, పూర్వకాలంలో బ్రహ్మదేవుడు ఆ మేరుపర్వత ప్రాంగణంలో ఉన్న వృషభగిరి మీద 1000 సంవత్సరముల కాలం మహాతపస్సు చేశాడు. ఆ తర్వాత మరొక 1000 సంవత్సరముల పాటు అశ్వమేధ యాగం చేశాడు. బ్రహ్మదేవుడు భూలోకంలో తపస్సు చేసిన దివ్యస్థలాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ప్రయాగ దగ్గర కూడా ప్రకృష్టమైన యాగం చేశాడు 1000 సంవత్సరాలు బ్రహ్మ. అందుకే దానికి ప్రకృష్ట యాగము జరిగింది కనుక ప్రయాగ. ప్ర అంటే గొప్ప, యాగము జరిగిన స్థలం ప్రయాగ. అక్కడ బ్రహ్మ లాంటి తపస్సు చేశాడు. హిమాలయాలలో ఇప్పటికీ కూడా బ్రహ్మగారు తపస్సు చేసిన ఆ దివ్య స్థలం ఉన్నది, ఆ స్థలాన్ని చూచాడు. శివుడు మహాతపస్సు పార్వతి కోసం చేసిన స్థలాన్ని చూచాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ జంటగా తపస్సు చేసిన స్థలం చూశాడు. ఆకాశగంగ భూమి మీదకి దిగి వచ్చిన స్థలాన్ని చూచాడు. ఇంకా శ్వేతద్వీపం అనే పేరుతో శ్రీమన్నారాయణుడు నివసించే ఒకనొక దివ్య స్థలం కూడా అక్కడ ఉన్నది, అది చూచాడు. పైనుంచి కిందకి గంగ దిగొచ్చినప్పుడు భగీరథుడి యొక్క ప్రయత్నం వల్ల అట్టడుగున ఉన్న భూమి కనపడిందిట. ఆ దెబ్బకి ఆకాశం నుంచి గంగ ఢామం దిగ్గానే నేల పగిలి అడుగున భూమిని వస్తున్నటువంటి కూర్మావతారం వీపు కనబడింది అన్నారు. ఆ స్థలాన్ని చూచాట ఆయన. దీన్నే అలసాని పెద్దన జరట కచ్చప కులేశ్వరు వెన్నుగానరా జగతికి మిన్నేరు దిగిన చోటు. జరట కచ్చపం బాగా పెద్ద కూర్మం. ఎప్పుడో ప్రాచీన కాలంలో సృష్టి ఆరంభ కాలంలో కూర్మావతారం ఎత్తి శ్రీమన్నారాయణుడు ముందు భూమిని పైకెత్తాడు, భూమిని మోశాడు. ఆ తర్వాత మందర పర్వతాన్ని కూడా ఎత్తడం కోసం కూర్మావతారం ధరించాడు. కానీ ఆయన ముందు సముద్రంలో భూమి కుంగిపోకుండా ఉండడానికి భూమిని మోశాడు. ఆనాటి ఆది కూర్మము యొక్క వీపు కూడా కనపడేలాగా భూమిని పగలగొట్టుకుని గంగానది భూలోకానికి దిగిన స్థలమట హిమాలయం అంటే. ఆ స్థలాన్ని చూచాడు. ఇంకా అనేక దివ్య ప్రాంతాలు చూచాడు. చూచి చూచి వృషభగిరికి కైలాస పర్వతానికి మధ్యలో ఉన్న ఓషధ పర్వతం చేరాడు. ఆ ఓషధ పర్వతానికి చేరగానే ఎవడో వచ్చాడరో కొత్తవాడు, వీడు మనల్ని ఎత్తుకుపోతాడు అని ఔషధాలు మాయమైపోయాయి. ఔషధాలు ఉన్నాయి కానీ మనం వెడితే కనబడవు, అసలు అక్కడికి వెళ్ళడమే కష్టం. మనం ఆంజనేయుడిలాగా ఎగిరి వెళ్ళలేం, అథవా వెళ్ళినప్పటికీ ఆ ఔషధములు మానవులకి కనబడవు. కనబడితేనే నేనే పిక్కొచ్చి మిమ్మల్ని రక్షించేవాడిగా, అవి కనబడకే. మహౌషధ్యస్తత సర్వాహ తస్మిల్ పర్వత సత్తమే విజ్ఞాయ అర్థినమాయాంతం తతో జగ్మురదర్శనం. మహౌషధులవి, ఔషధాలు దేవతాస్వరూపాలు. అందువల్లే ఎవడో ఈ నూతన వ్యక్తి వచ్చాడు ఈ పర్వత ప్రాంగణానికి, ఔషధాలు ఎత్తుకుపోతాడేమో అపహరిస్తాడేమో అని జగ్మురు అదర్శనం, అదర్శనమై మాయమైపోయాయి అనగా కనబడకుండా పోయాయి. ఉపసంహరించుకున్నాయి తమ కాంతిని. కాంతిని ఉపసంహరించుకుంటే వెలుగుతూ ఉంటే వాటిల్లో తేజస్సు ఉంటే కనబడతాయి, లేకపోతే అన్ని మొక్కలు ఒకటేగా, ఏ మొక్క ఏమిటో తెలియడం లేదు దీనికి. పాపం హనుమంతుడు కాసేపు వెతికాడు. సతాం మహాత్మా హనుమాన్ నపశ్యన్, ఎక్కడ
మా జాంబవంతుడు చెప్పిన ఔషధాలు ఈ ఔషధీ పర్వతం మీద కనపడవేం అని చూడలేక చాలాసేపు చింతించాడు, ప్రయత్నించాడు. అయినా ఆయనకేం అర్థం కాలేదు, కోపం వచ్చింది. మహాత్ములకు కోపం రావాలి అప్పుడప్పుడు. బొత్తిగా శాంతంగా ఉంటే వాడిని చవటనుకుంటారండి. అందుకని అప్పుడప్పుడు ఎంత గొప్పవాడైనా కోపాన్ని ప్రదర్శించకపోతే మరీ బొత్తిగా అబ్బే వాడి మొహం వాడికేం తెలుసు అనుకుంటారట. పాము బుసగొట్టకపోతే పాము దగ్గర విషం ఉందని ఎవడికి తెలుస్తుంది? హనుమంతుడు ఎంత సాత్వికుడైనా, రాముడు ఎంత సాత్వికుడైనా, ఇదిగో అప్పుడప్పుడు ఆ మాత్రం కోపం చూపించకపోతే ఎలాగా? నిన్న నేను కాస్త కోపం చూపించడం వల్ల వాళ్ళు ఎంత హాయిగా ఉంది ప్రశాంతంగా. కాబట్టి మహాత్ములు ఆ మాత్రం అప్పుడప్పుడు కోపాన్ని తెచ్చుకోక తప్పదు. చుకోప కోపాచ్య భృశన్ననాద, ఒక్కసారి కోపం తెచ్చుకుని ననాద భృశం అంటే మిక్కిలరిచాడు, పెద్ద పెట్టిన హుమ్మని అరిచాడు. ఓ ఔషధ లతల్లారా, తీగల్లారా, నేను రాముడి ప్రాణం రక్షించడం కోసం ఇక్కడికి వస్తే నాకు కనిపించకుండా అదృశ్యమైపోతారా అని ఆకాశ మార్గంలో నిలబడి కళ్ళు ఎర్రబడేలాగా చూస్తూ వాటికేసి ఒక గట్టిగా అరిచి ఇలా అన్నట్ట. అంటే ఆయన కళ్ళు ఎరుపెక్కాయి అన్నమాట ఆ సమయంలో. ఓ ఔషధగిరి, నీకు ఆ మాత్రం రాముడి మీద కూడా గౌరవం లేదా? ఈ చరాచర జగత్తులో ఎంతోమంది మానవులు, దేవతలు, రాక్షసులు అందరూ రావణాసురుడి బారికి గురయ్యి గిజగిజలాడిపోతున్నారు. నీచుడు క్రూరుడు అయిన రావణుడు, వాడి పుత్రుడు లోకాల్ని పీడిస్తున్నారు. లోకకంటకుల్ని వధించడం కోసం భగవంతుడు అవతరించాడు. ఆ మహానుభావుడికి కూడా ఉపకారం చేయవా, ఆయనకు కూడా దర్శనమివ్వవా, రాముడి మీద ఆదరాన్ని చూపించవా అని అడిగాడండి ఆయన. కిమేతదేవం సునిశ్చితంతే యద్రాఘవే నాశి కృతానుకంప పశ్చాద్య మద్బాహుబలాభిభూతో వికీర్ణ ఆత్మాన మధో నగేంద్ర. ఓ ఈ పర్వతరాజా, నువ్వెంత గొప్పవాడివే నవ్వచ్చు, సాక్షాత్తు భగవంతుడు అవ్వచ్చు, బ్రహ్మాది దేవతలు నీ మీద ఉండి తపస్సు చెయ్యవచ్చు, విష్ణువు కూడా నీ మీద కొలువై ఉండొచ్చుగాక, రుద్రుడు ఉండొచ్చుగాక, మరెన్నో శక్తులు నీకు ఉండొచ్చుగాక, కానీ రామచంద్రుడి కంటే నాకు ఈ చరాచర జగత్తులో దేవుడు మరొకడు లేడు. ఆ రాముడి మీద కూడా నువ్వు ఆదరం చూపించకపోతే, ఆయన మీద ప్రేమ చూపించకపోతే నిన్ను నేను ఎందుకు గౌరవిస్తాను? ఇదిగో పిడికిటి పొడితో నిన్ను భిన్నం చేస్తాను, కానీ ప్రస్తుతం నీతో నాకు పనున్నది, అందువల్ల నిన్ను పడగొట్టడం లేదు, ఎత్తుకుపోతా నిన్నే అని అమాంతంగా వెళ్ళి పర్వతం మొత్తాన్ని కుడి చేత్తో పుచ్చుకుని పెకలించి పైకెత్తేశాడు. ఓ చేత్తో పర్వతాన్ని పట్టుకొస్తూ ఉంటే ఆ సమయంలో ఆయన ఎలా ఉన్నట్ట, చక్రధారి అయిన విష్ణువులో ఉన్నట్ట. ఆయన మహావిష్ణువు చక్రాన్ని పుచ్చుకొస్తున్నట్టుగా ఔషధ పర్వతాన్ని అమాంతంగా పైకెత్తి చేత్తులాగా జామ్మని ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టాడు. ఎంత వేగంగా వచ్చాడంటే వెళ్ళేటప్పటికంటే వచ్చేటప్పుడు ఇంకా రెట్టింపు వేగంతో వచ్చాడు. అదేమిటో తెలియదు కానీ వెళ్ళేటప్పటికంటే వచ్చేటప్పుడు సహజంగా ఎక్కువ మంది వేగంగా వస్తారండి. నేను చూశాను కదా, ఈ హైదరాబాద్ నుంచి చికాగో నగరానికి వెళ్ళేటటువంటి ఫ్లైట్ వెళ్ళేటప్పుడు 16 గంటలు పడుతుంది, అదే వచ్చేటప్పుడు 13.5 అవర్స్లు వచ్చేస్తుంది. ఒకటో మరి అనుకూలం ఏమిటో, లేకపోతే మరి భగవంతుడు పరీక్షిస్తాడో తెలియదు. కానీ రిటర్న్ జర్నీ ఎప్పుడు చాలా తొందరగా వచ్చినట్టు అనిపిస్తుంది అన్నమాట, గాలి బాగుంటుంది. చాలాసార్లు చూశాను నేను అనమాట, 13.5 అంటే ఇంచుమించుగా 2.5 గంటలు ముందు వచ్చేస్తాం, వాడు అన్న టైం కంటే ముందు వస్తాం అనమాట. అలాగా హనుమంతుల వారు మహావేగంగా వచ్చేశారు. అలా ఆకాశ మార్గంలో పర్వతంతో వస్తున్న హనుమని చూడగానే కాస్తంత సత్తా కలిగి ఓపికొన్న వానరులంతా జయ జయధ్వానాలు చేశారు. ఇంకో తమాషా జరిగింది, అసలు ఆ పర్వతం వస్తూ ఉంటేనే కొంతమంది దెబ్బలు తిన్నటువంటి వానరులు కోలుకున్నారట. చిన్న చితకా దెబ్బలు తిన్నవాళ్ళు, కొంచెం కళ్ళు కనిపించిన వాళ్ళు కళ్ళు కనబడడం మొదలెట్టాయి. ఆ పర్వత ప్రభావం అటువంటిది. దాంతో వాళ్ళంతా పైనుంచి హనుమంతుడిని చూచి జై హనుమ అని జయ జయధ్వానాలు చేశారు. హనుమంతుడు వానరులకి పైనుంచే నమస్కరించాడు, కిందకి దిగిపోయాడు, విభీషణుడిని కౌగిలించుకున్నాడు. ఏది చేతిలో పర్వతం ఉండగానే దింపకుండానే. ఈలోపు ఏం జరిగింది, ఈ పర్వతం మీద ఉన్న ఔషధులు కనిపించినా కనిపించకపోయినా, మిలమిలలాడుతున్న తమ తేజస్సును చూపకపోయినా, ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఆ ఔషధుల గాలి సోకి సోకగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోలుకోవడం మొదలుపెట్టారు. తావప్యుభౌ మానుష రాజపుత్రౌ తంగంధమాగ్రాయ మహౌషధీనాం బభూవతుస్తత్ర తదా విశల్యౌ ఉత్తస్థు రంజే చ హరిప్రవీరాః. ఇద్దరు రామలక్ష్మణులు తక్కిన వానరవీరులు అందరూ గంధం ఆగ్రాయ ఔషధుల మీద నుంచి వస్తున్న గాలి పీల్చారు. ఆ వాసన పీల్చగానే ఠక్కర్ లేచి కూర్చున్నారు, అందరూ ఆరోగ్యవంతులైపోయారు. హనుమంతుడు 2 సార్లు తెస్తాడు ఈ ఔషధీ పర్వతాన్ని. 2వ సారి తెచ్చేటప్పుడు ఒక అపూర్వ కథ కూడా ఉంటుంది అనుకోండి. మొదటిసారి కేవలం పర్వతాన్ని తెచ్చి మళ్ళీ యథాస్థానంలో పెట్టేశాడు ఆయన. ఆ మొదటిసారి తెచ్చినప్పుడు అసలు చికిత్స కూడా చేయలేదు, శల్య చికిత్స కూడా, కేవలము ఆ పర్వతం మీద ఉన్న మూలికల వాసన పీల్చి పీల్చడంతో అందరూ బ్రతికేశారు. చచ్చిన 67 కోట్ల మంది బ్రతికారు. రామలక్ష్మణులు కోలుకున్నారు. తక్కిన వాళ్ళకి ఈ పైనున్న బాణాలు ఊడిపోయాయట. అసలు గాలి తగలగానే గుచ్చుకున్న బాణాలు వాటంతట అవే ఎవరో పీకినట్టు కింద పడిపోయాయి. గాయాలు పూడుగుపోయాయి. చర్మం రంగు యథాప్రకారంగా వచ్చేసింది. పూర్తిగా ఆరోగ్యవంతులైపోయారు. అప్పుడు హనుమంతుడు మహావేగంగా ఈ పర్వతాన్ని తీసుకుపోయి అక్కడ పెట్టాడు. వాళ్ళు అక్కడ పెట్టాలి. శాస్త్ర ప్రకారంగా ఆ పర్వతాన్ని ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదట, అదొక నియమం. ఇప్పుడు మీకు ఆ స్థలం చూపిస్తాను. ఒక 2 స్థలాల మధ్యలో అక్కడ హనుమంతుడు నిలబడి వాళ్ళని రక్షించి మళ్ళీ ఆ పర్వతాన్ని పంపిన స్థలం. చిత్రం తెలిసినండి, ఆ పర్వతం మీద కలగానే అప్పటిదాకా కొండెక్కి వచ్చినటువంటి ఆయాసం పోతుంది. ఏంటో కొండ వరకు బస్సులు వెళ్ళిపోతాయి, పెద్ద పెద్ద బస్సులు కూడా. ఆ బస్సుల దగ్గర నుంచి హనుమంతుడు సంజీవన పర్వతం తెచ్చి నిలబడిన ఒక స్థలం ఉంది. అక్కడ ఆంజనేయుడికి ఒక గుడి కట్టారు. ఇక్కడికి నడవాలి, నేల ఉంటుంది, కొండ మీద కూడా కాలిబాటి. కానీ ఆ కాలిబాటకు కూడా నడిచేలో కొంతమంది నడిచిపోతారు. సహజంగా ముసలి వాళ్ళు కాళ్ళు పనిచేయని, మోకాళ్ళు పనిచేయని వాళ్ళు కూడా ఆ కొండ మీద మొత్తం నడిచారు. మిగతా చోట్ల నడవలేకపోయినా. అదనమాట సంజీవన పర్వతం. అక్కడ ఒక క్షణకాలం ఉండడం వల్ల ఆ కొండ మీదకి అడుగు పెట్టిన వాళ్ళకి ఆరోగ్యం వస్తుందంటే నిజంగా సంజీవన పర్వతం దగ్గర ఉన్న వాళ్ళు ఇంకెంత గొప్ప ఆరోగ్యాన్ని పొందుతారో ఆలోచించండి. మీకు పర్వతం మీద కించిత్ కాలం ఉంటే ఆ పర్వతానికి ఆ సువాసన అంటిందనమాట. గంధం చెట్టు పక్కన ఉన్న ఆవదం చెట్టు కూడా గంధం వాసన వస్తుంది. అలాగా ఇప్పటికీ ఆ కొండలకి కించిత్ కాలం ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తులు వచ్చేయట. అది ఆ సంజీవన పర్వతం.